en primera acumbándola. Swami Saranam Ayyappa. Ayyappa విగ్రహం బహు సుందరముగా ఉంది. చూసి కొన్ని చూడాలని ప్రస్తాను. హరిహర అంశ ఇద్దరు అంశం ఉంది. విష్ణువు శివుడు ఇద్దరు అంశంతో ఉన్నవాడు అయ్యప్ప స్వామి హరిహర స్వరూపుడు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే నాకు ఒక జ్ఞాపకం వచ్చింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జ్ఞాపకం వచ్చాడు. నాకు సైంటిస్ట్ అందరిలోనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే బాగా ఇష్టం. రాజకీయ నాయకుల్లో అబ్రహం లింకన్ అంటే బాగా ఇష్టం. పాలిటిక్స్ లో చెప్తారని పాలిటిక్స్ లో కాలేజీలో పాలిటిక్స్ లో చెప్తారు కదా గవర్నమెంట్ అండ్ పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పాడు లింకన్. నాకు ఈ ఏడు అయ్యప్ప స్వామి విగ్రహం చూస్తానికి ఐన్స్టీన్ జ్ఞాపకం వచ్చాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షక సిద్ధాంతం చెప్తున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు. మామూలుగా సైంటిస్టులకి చెప్పిన పద్ధతిలో సైంటిస్టులకు చెప్పాడు. టెక్నికల్ పీపుల్కి టెక్నీషియన్స్ అర్థం కాదు టెక్నీషియన్ చెప్పాడు. మనకు కూడా అర్థం కాదు సాపేక్షక సిద్ధాంతం చెప్పాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. చక్కటి నిర్వచనం చెప్పాడు ఒకసారి. మీరు ఒక అందమైన వస్తువును చూస్తున్నారనుకోండి, అది అయ్యప్ప విగ్రహం లేదా వెంకటేశ్వర విగ్రహం. బాగా మీ మనస్సును ఆకర్షించే విగ్రహం. మీరు బాగా ఒక అందమైన విగ్రహం లేదా ఒక అందమైన వస్తువు, ఒక అందమైన ఫ్లవర్, బ్యూటిఫుల్ ఫ్లవర్ మీరు బాగా చూడాలనిపిస్తుంటే ఒక గంట ఒక క్షణం కింద వెళ్ళిపోతుంది. అలా కాకుండా బాగా మరుగుతున్న ఇనప్పటి మీద, బాగా కాలిపోయిన ఇనప్పటి మీద ఎవరైనా తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెట్టారనుకోండి, బాగా కాలిపోయింది అనుకోండి క్షణం క్షణం దాని మీద తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవరైనా కూర్చోబెట్టారనుకోండి అది ఒక క్షణం గంట కింద ఉంటుంది. గంట సేపు చూశారనుకోండి మీకు అందమైన వస్తుంది. అది ఎప్పుడు అది అయ్యప్ప విగ్రహం అనాలి. అది మీ మనసును ఆకర్షించను, మీ మనసును దూచుకున్న ఒక అందమైన వస్తువు, మీ మనసును దొంగలించను తస్కరించను ఒక అందమైన వస్తువుని మీరు చూస్తున్నారనుకోండి, చూస్తుంటే ఓ గంట ఒక క్షణం కింద వెళ్ళిపోతుంది. ఇదే సాపేక్ష సిద్ధాంతం. ఇప్పుడు ఈ మధ్యన ఆటం బాంబులు వచ్చినా అణు బాంబులు వచ్చినా పెద్ద పెద్ద బాంబులు కనిపెడుతున్నారంటే ఆయన సిద్ధాంతం మీద దేశ ఐన్స్టీన్ సిద్ధాంతం మీద దేశ కనిపెడుతున్నారు పెద్దవాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన సైన్స్ రంగంలో టెక్నికల్ రంగంలో కృషి చేసినటువంటి ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా పెద్దవాడు. నిజం గర్వం ఎలా ఉంటుందో తెలియాలి. ఐన్స్టీన్ ఎంతటి వాడు ప్రపంచంలో ఎంతవరకు లెక్కల్లో పుట్టినటువంటి వాడు మహామేధవులు ఐన్స్టీన్ అవ్వడం నివటం నవ్వడం మ్యాథమెటిక్స్ లో అంటే నేచర్ అంటే హ్యూమన్ నేచర్ తయారు చేసినటువంటి బెస్ట్ బ్రెయిన్స్ లో అండ్ ఫిజిక్స్ లో ఫిజిక్స్ లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటాయి. అందులో పెద్ద బ్రెయిన్స్ లో నివటం నప్పుడు ఐన్స్టీన్ గర్వం లేదు వినయం ఉంటుంది. అంటే ఎవరైనా లేకపోతే ఒక సైన్స్లో కానీ ఫిలాసఫీలో కానీ ఏ రంగంలోనూ మన అభివృద్ధిలోకి రాలేదు. ఇంచడం హార్ట్ బీట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కాశీ వెళ్ళాలనుకున్న ఉదాహరణకి, కాశీ వెళ్ళాలంటే ఇప్పుడు ఎంత డబ్బు ఉండాలి, ఏ ట్రైన్ మారాలని అలాగే అన్నీ ఆలోచించుకుంటాం. కాశీ వెళ్ళడానికి సరిపోయి డబ్బు మనకు ఉండాలి కదా, లేదా ఏ ట్రైన్ మారాలి, ఎక్కడ ఉండాలి, అసలు ఎన్ని రోజులు ఉండాలి, ఆ రోజులు ఉండటానికి మన దగ్గర డబ్బును ప్లాన్ చేసుకుంటాం. కాశీ వెళ్తాను ప్లాన్ చేసుకుంటాం. అలాగే మన మొబైల్లో కూడా బ్రహ్మం ఉంది. భగవంతుడు అంతర్యాలుగా ఉన్నాడు. ఈశ్వరుడు అంతర్యాలలో ఉన్నాడు. ఉపాధిని తేడా, రంగులు తేడా, రూపాలు తేడా, శరీరాలు తేడా, మతాలు తేడా, కులాలు తేడా, జాతులు తేడా, అన్ని తేడా. కానీ అన్నిట్లోనే అంటే అన్ని పువ్వుల మధ్యలోనే దారం ఇన్ని పువ్వులు ఎన్ని రకాలు ఉన్న మధ్యలో ఏ విధంగా అయితే దారం ఉంటుందో దారం ఒకే రంగులు ఎలా ఉంటుందో ఈ శరీరాలు ఉపాధులు ఎన్ని రకాలుగా ఉన్నా మధ్యలో అంతర్యాముగా పుష్పాల్లో మధ్యలో దారం ఎలా ఉంటుందో అలా అందరి యొక్క శరీరాల్లో ఉదయం అందరి యొక్క హృదయాల్లో అంతర్యాముగా పరమేశ్వరుడు ఉన్నాడు. పని చేస్తున్నాడు. పని చేసిన ఆ వేణ ఎంతకొచ్చిందో ఈ జీవనం ఏమిటో దాన్ని బట్టి ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. అదే కర్తగా ప్రాప్తి ఫలం. అంటే కర్త మనం కాదు, మీ అహంకారం కర్త కాదు, మా అహంకారం కర్త కాదు, భగవంతుడే కర్త. ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఇక్కడ రమణాచార్యులు ఏం చెప్పారంటే మీ హృదయంలో మీ ఈశ్వరుని ముందు మీకు అనుభవంలోకి వస్తే ఏ బయట ఉంది అంతటా ఉంది, అంతటా ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ప్రభుత్వ మీకు అనుభవంలోకి వస్తుంది. అయితే మీ హృదయంలో దాన్ని మీ హృదయంలో వస్తువు మీరు తెలుసుకోవడానికి పని చేస్తే అలా అంతటా ఉన్న వస్తువు మీకు వ్యక్తం అవుతుందని అది చాలు లేదు సాధ్యం. అది మన హృదయంలో ఉంది. ధ్యానం మన అందరం చేసుకోవాలి. అదే ఇప్పుడు ఆ కాళ్ళు ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, వస్తువు పడిపోతే ఆ నోరు మూసుకోవాలి, వాక్ బంధించాలి, ప్రాణం బంధించాలి. ఆ కాళ్ళలో అంతర్మూర్తిలో ఉంటే వస్తువు అంతర్మూర్తిలో చూడని ఊపిరి దగ్గరకి మీరు పైకి రాగలమా లేకపోతే మధ్యలోనే వెళ్ళిపోతామా? అంత నూతిరి వెళ్ళి ఊపిరి దిగబెట్టాలి కదా, ఊపిరి దిగట్టి మళ్ళీ వస్తువుని తీసుకుని బయటకు వచ్చే వాళ్ళు ఊపిరి దిగబెట్టించాలి, అంటే గాలి అందరూ అంటే అక్కడ శక్తి మనకు ఉండాలి కదా. ఆ కాళ్ళు దిగడం ఏమి ప్లాన్ చేసుకుంటాం, ప్లాన్ చేసుకునే దిగుతాడు ఎటు కాదని చచ్చిపోతాడు. మనం కూడా అంతే, మనం కూడా ప్లాన్ చేసుకుని ఉదయంలో అక్కడ ఉండి ఉదయం అక్కడ మూల్యంలో ఉంది, వస్తువు ఉండి మన కళ్ళ కనిపించడం లేదు కాబట్టి, మన మాటకు అందటం లేదు కాబట్టి, మన బుద్ధికి అందటం లేదు కాబట్టి అది లేదని మనం ఆడుకుంటున్నాం. ఉండి అది లేదని అది లేకపోతే కృష్ణుడికి అనుభవంలోకి రాదు, రాముడికి అనుభవంలోకి రాదు, వశిష్ఠుడికి అనుభవంలోకి రాదు, విశ్వామిత్రుడికి అనుభవంలోకి రాదు, ఎవరికి అనుభవంలోకి రాదు. మనలో ఉండి కానీ మనకు అందం తెలియదు అంతే, మనకి తెలియనంత మాత్రం చేత లేదని కాదు. ఆ వస్తువు స్వరూపం ఆనందం, ఆ వస్తువు స్వరూపం జ్ఞానం, ఆ వస్తువు స్వరూపం కాంతి, ఆ వస్తువు స్వరూపం శాంతి, ఆ వస్తువు యొక్క స్వరూపమే ఆ చైతన్యం ఎప్పుడూ ఉండేదే. అయితే దాని కాదు ఎంత లోతులో ఉందో మనం ప్రయాణం చేసుకోవాలి. ఆ లోతులకు మనం చేరుక మనుషులు, అల్ప మనుషులు, మనకి ఎంత బలం లేదు, శారీరక బలం లేదు, ఆధ్యాత్మిక బలం లేదు, మూర్పు లేదు, సహనం లేదు, ఎవరైనా చిన్న మాట అంటే పడలేదు అంటే ఇటువంటి సహనం లేని మనుషులు, మూర్పు లేని మనుషులు అంత దూరం దిగలేరు. ఆ లోతుకెళ్ళే శక్తి ఉంటేనే కానీ మనం కాశీ వెళ్ళడానికి ఎలా ప్రిపేర్ అవుతున్నాము? ఆ హృదయంలో ఉన్న సంతోష్ గారికి వెళ్ళటానికి కొంచెం నిగ్రహం, మనో నిగ్రహం ముఖ్యం, మనో నిగ్రహం ఒకటి, ఇంద్రియ నిగ్రహం ఒకటి ముఖ్యం. కానీ రాగద్వేషాలు తగ్గించుకోవాలి. రాగద్వేషాలు ఎక్కువ మన లోపలికి వెళ్ళలేదు. గౌతమ బుద్ధుడు ఒక చక్కని మాట చెప్పాడు, భూమిని మనం తగిలిపోయి అదేం చిరాక పడదో కోపడదు. భూమిని మనం తగ్గుతాం అనుకోండి, దెబ్బలు పెట్టి తగ్గుతాం, మీరు మాటంటే పడలేదు. ఆ భూమిని అంటే శ్రీరామచంద్రుడికి భూమి దగ్గర ఎంత సహనం ఉందో రాముడికి కూడా అంత సహనం ఉంది. ఒకసారి రామచంద్రమూర్తి ధర్మపత్ని సీతమ్మ అంది, నువ్వు పైకి పురుషుల్లాగా కనిపిస్తున్నావు కానీ నీకు శ్రీలక్ష్మాలే ఉంది అని చెప్పి, కానీ అప్పుడు కూడా రాముడు ముఖంలో వికారం రాక అది ఆశ్చర్యం రాముడికి. అందుకే రాముడు దేవుడయ్యాడు. అంటే మనకి మీకు ఇంట్లో చెప్పినటువంటి విషయం, ఆ భూమికి ఎంత సహనం ఉందో శ్రీరామచంద్రమూర్తికి అంత సహనం ఉందా అని చెప్పాలి. అదే బుద్ధుడు చెప్పింది ఏంటంటే, భూమిని తగిలిపోయి ఏం కంగారు పడదు. అలాగే విధమైన సాధకుడు ఏంటంటే, భూమికి ఎంత సహనం ఉంటుందో సాధకుడు కూడా అంతే సహనం ఉండాలి. ఎందుకు చెబుతున్నానంటే మీకు విషయం, భూమికి ఎంత సహనం ఉంటుందో, ఎంత లోతు ఉంటుందో సాధకుడు కూడా అంత సహనం ఉంటేనే అంత లోతులోకి వెళ్ళగలడు. ఆత్మ నిత్యం ఉంది, ఆత్మ రక్షణ మన లోపల ఉంది. ఆ బంగారం ఆత్మనే బంగారం ఉదయంలో ఎంత లోతులో ఉందో ఆ లోతులకు అందరూ అరగలేదు. అదే ఉన్నవాళ్ళు, అసహనం ఉన్నవాళ్ళు, అసూయ ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళే లోపలికి కళ్యాణ గుణాలు ఉండాలి దానికి. ఆ కళ్యాణ గుణాలంటే సహనం ఉన్నవాళ్ళు, ఆ తర్వాత మూర్పు ఉన్నవాళ్ళ క్షమాగుణం ఉన్నవాళ్ళు, తర్వాత శక్తి ఉన్నవాళ్ళు లోపలికి ప్రాణాన్ని గురించి మాటను గురించి మాటను నిగ్రహించుకుని ప్రాణాన్ని నిరోధించుకునే శక్తి ఉండాలి, మాటను కూడా నిగ్రహించుకునే శక్తి ఉండాలి. సోదర మహాశివుడు గారు ఆత్మస్వరూపుడైన మహాశివుడు ఒక మాట మీరు చెప్తున్నారు, దేవుడంటే మౌనం, మౌనం అంటే నోరు మూసుకోవడం మౌనం కాదు, మనస్సుకి చలనం ఆపు చేయడం మౌనం కాదు. మీరు ఆ హృదయంలో ఉన్న వస్తువు మీకు అనుభవంలోకి వస్తుంటే మీ లోపల మీకప్పుడు నిజమైన మౌనం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని చూస్తే మనం కూడా ఆ భగవంతుని తెలుసుకోమని అనిపిస్తుంది, మిమ్మల్ని చూసి మాకు కూడా జ్ఞానం నేర్చుకోవాలని అనిపిస్తుంది. మౌనమే భగవంతుడు అంటే మౌనం భగవంతుడి యొక్క శక్తిని మౌనం వ్యక్తం చేసినట్టుగా, మాట వ్యక్తం చేయలేదు, చూపు కూడా వ్యక్తం చేయలేదు, కలంపు కూడా వ్యక్తం చేయలేదు. మౌనాన్ని కలిసి మౌనం కూడా భగవంతుడు అయితే మీరనుకునే మౌనం కాదు, ఆ భగవద్ అనుభవం కలిగినప్పుడు వస్తున్న మౌనం. ఆ మౌన యొక్క శక్తి మాటకందదు, మనస్సుకందదు, బాహ్యముఖంగా విజృంభించే మనస్సుకి అసలందదు. అంటే ఉదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామిలో ఉన్నాడు, శరీరం చనిపోతుంది, చావులైన పదార్థం ఈ హృదయంలో ఉంది, అది మూలలో హృదయం యొక్క గుహ ఉంది, హృదయం యొక్క మూలలో ఉంది, ఎంత దూరం ఇలా రావాలంటే నేను కాశీ వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, ఆ లోపల వెళ్ళడానికి అంత సహనం ఉన్నప్పుడు, ఆ లోతుల్లో దిగటానికి వెళ్ళటానికి ఊపిరి గురించి వాక్ను గురించి అంత సహనం కలిగి అంత ఓర్పు ఉంది, మరియు సహనంగా మళ్ళీ వెనక్కి వచ్చేయటం కాకుండా తక్కువ డబ్బులేసుకు వెళ్తే మనం డెలివరీ నుంచి వెనక్కి వచ్చేది. ముందే ప్లాన్ చేసుకోవాలి కాశీ వెళ్ళడానికి ఎంత డబ్బు అవుతుంది. అలాగే హృదయంలో దిగటానికి తగినటువంటి దివ్య లక్షణాలు కళ్యాణ గుణాలు మనకు ఉన్నాయో లేదో ప్లాన్ చేసుకోవాలి. ఏమనుకున్న ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతాం. ఓన్లీ గెట్ వాట్ వి డిజర్వ్. మనకి ఎంతైతే యోగ్యత ఉందో, ఎంతైతే అర్హత ఉందో, అంత దూరంలో వెళ్ళడం కదా, అంత మించి ఒక అమూలం కూడా వెళ్ళాలి. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, లేడు లేడు బలవంతుడు లేడు లేడనుకోకుండా ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. అంటే మన కళ్ళతో చూస్తున్నటువంటి వస్తువుల కంటే నిజమే. మన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, జీవితం చూస్తున్నాం, జీవకుడు చూస్తున్నాం. మనం చూసే పదార్థాలన్నీ కూడా కళ్ళతో సమానం. లోపల ఉన్నాడు కానీ మనకు కనిపించడం లేదు. లేడు 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 ఉన్నవాడు ఎక్కడికి పోతాడో లేకుండానే ఇంకెవరిద్దరూ ఉన్నాడు ఉన్నాడనుకుంటే రాడు. ఉన్నవాడిని లేడు లేదనుకుంటే ఉన్నవాడు ఎక్కడికి పోడు. లోపల ఉంది, లోపల బ్రహ్మ ప్రాంతం ఉంది. కానీ మనకి వ్యక్తం కావటం లేదు, అసలు వ్యక్తం కావటం లేదు. తర్వాత మనకు సత్పురుషుల సహవాసం లేదు, సత్పురంగా అధ్యయనం లేదు. అది ఉందని తెలుసుకోవడానికి సత్పురుషుల సహవాసం లేదు, సత్పురంగా అధ్యయనం లేదు. ఈశ్వరుడు పదాలు ఉంది కరెక్ట్. సత్కర్మ చెయ్యాలంటే కాంక్ష లేదు. అంటే మన హృదయంలో ఉన్న బ్రహ్మను తెలియకపోవడానికి ఎవరు ఇతర కారణం కాదు. మన చుట్టాలు కారణం కాదు, మన స్నేహితులు కారణం కాదు, విరోధులు కారణం కాదు, ఎవరిలో కారణం కాదు, మన కోరికలే కాదు. వాళ్ళమంది చెప్తా ఉంటారు, ఇంటికి చెదపుడు ఏంటి, మనసుకు వచ్చే చెడు చెడంపులు అటువంటి చదంటే అంటే మామూలుగా ఇప్పుడు పండిటికులు పచ్చిటికులు కాదు, పండిటికులు కూడా తినేస్తాయి, చదువు ఇల్లును కూడా తినేస్తాయి. శరబాల భరించలేక ఇల్లు ఇచ్చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది ఏమంటారంటే, ఆ ఇంటికి చెద పుడిగా పడితే ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో, మనస్సుకు వచ్చే చెడు చలంపులు కూడా మనస్సు జీవులను అలా పాడు చేసేస్తే నరకానికి వెళ్ళి దారి చూపిస్తారు. కృష్ణు వెంకట గీతలో స్వామి వారు వాసుదేవ స్వామి వారు అంటారు, కోరిక కోపము లోపము. మీరు నరకానికి వెళ్తారా వెళ్తారా మీరు అనుమానించద్ది, ఈ మూడు అంటే నరకానికి నరకానికి వెళ్తారని చెప్తారు. వేదముల యొక్క సారాంశం, భగవద్గీత యొక్క సారాంశం, ఉపనిషత్తుల యొక్క సారాంశం, నువ్వు ఎవరుగా ఉన్నావో, ఏ వస్తువుగా ఉన్నావో, ఏ సత్పదార్థంగా ఉన్నావో, ఏ సద్వస్తువుగా ఉన్నావో, ఏ చావులేని పదార్థంగా ఉన్నావో, ఏ అమృతంగా ఉన్నావో, నువ్వు మరణాన్ని ఎలా జయించాలో ఆ స్వరూపమా అని నువ్వు ఏ వస్తువుగా ఉన్నావో వస్తువు యొక్క స్వరూపం నీకు వ్యక్తం చేసింది నిజమైన విద్య. అది సత్య విద్య, మిగతా విద్యలని అసత్య విద్యలు. అయ్యో వాటి వల్ల మనకి ఇలా పక్కన కాబట్టి మిగతా విద్యలలో పక్కైపోతుందంటే మన శరీరం ఎంత నిజం, నీ లోకం ఎంత నిజం, మిగతా విద్యలు కూడా అంతే నిజం. కానీ సత్యమైన విద్య ఏంటంటే, నీ హృదయంలోనే సత్యం వస్తుంది, నీ హృదయంలోనే చావులేని వస్తుంది, నీ హృదయంలోనే అమృతమైన అమృతాన్ని, నీ హృదయంలోనే శాంతిని, నీ హృదయంలోనే స్వతంత్రమైన వస్తువుని, నీ హృదయంలోనే సత్పదార్థాన్ని నీకు తెలియపరిచే విద్య సత్య విద్య. అదే ఆత్మవిద్య, అదే ధర్మ విద్య. మనసు సెంటర్ లో ఉంది, అది విషయ భావనలోకి వెళ్ళావా, అది విషయ చింతనలోకి వెళ్ళావా, బంధింపబడతావు. బంధింపబడటమే కాదు, భగవంతుడు చెప్తాడు గీతలో మనం ఎంత ఎంత ఇష్టమో మీకు. మనం అనుకుంటాం అంట మన బంధువులు అంటే మనకి ఇష్టం, మన స్నేహితులు భగవంతుడు మనం ప్రేమించినట్టుగా సృష్టిలో ఎవరో ప్రేమించలేదు. మనకున్న మోహం వల్ల, మనకున్న అజ్ఞానం వల్ల మన ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఏం ప్రేమిస్తున్నారు మనం అనుకుంటాం. కానీ మనల్ని భగవంతుని ప్రేమిస్తున్నట్టుగా ఏ జీవుడు ప్రేమించలేదు. ప్రేమిస్తే జ్ఞాని ప్రేమించాలండి, అజ్ఞానం ఏం ప్రేమిస్తుంది. ప్రేమిస్తే ఈశ్వరుడు ప్రేమించాలి, అజ్ఞానం ఏం ప్రేమిస్తారు. ఆ దగ్గర ప్రేమ అంటే కదా విషయ చింతన, ఆత్మ చింతన, విషయ భావన, ఆత్మభావన. మన సెంటర్లో ఉన్నాం, మన సరిగ్గా సెంటర్లో ఉన్నాం. నువ్వు విషయ చింతనలోకి వెళ్ళావా, విషయ భావనలోకి వెళ్ళావా, ఎంజాయ్మెంట్లోకి వెళ్ళావా, సరే నువ్వు బాధ సరే సరే, దుఃఖం సరే సరే, భవిష్యత్ ఎగ్జిస్టెన్స్ లో కూడా. అంటే ఇప్పుడు మీకు శరీరాలు ఎలా ఉన్నాయో భవిష్యత్తులో కూడా శరీరాలు వస్తాయి. ఏదో ఏదో రకమైన శరీరం వస్తుంది, జంతు శరీరము, మానవ శరీరము, క్రిమి కీటాల కిందో ఏదో శరీరం వస్తుంది. ఏ శరీరం వచ్చినా బంధమే, ఏ శరీరం వచ్చినా శరీరం నేను కాబట్టి అది నేనే అని అనుకుంటా ఉంటావు. ఎంచేటంటే లేదు బాధపడు, కర్మ అనుభవించేటప్పుడు బాగా అనుకుంటుంది. కర్మానుభవం అనుభవించడం నా భావం నేను విడిచిపెట్టను. ఎవరికో ఈశ్వర అనుగ్రహం ఉన్నవాడికి, ఆ గురు అనుగ్రహం ఉన్నవాడికి, ఆ సాధన ఫలించిన వాడికి, ఆ దేవత అనుగ్రహం ఉన్నవాడికి ఎవరో ఆ బంధం నుంచి, దేవ బంధం నుంచి ఇది పడతాడు, విషయ చేతుల నుంచి విడుదల పొందడానికి అది సామాన్య మానవుడికి సాధ్యం కాదు. భగవంతుడు ఏం చేశాడంటే మనకి ఎప్పుడూ భీమరాన్ ఉండాలి. భీమరాన్ అంటే లోకంలో అందరికీ ఉండాలి. ఎవరికి వెళ్ళిపోవాలంటే 100 సంవత్సరాలు బతికినా ఇంకా ఉందా ఇంకా ఉందా ఇంకా ఉందా అని ఆ మౌత్ అంటే నాటినట్టు ఇంకా లోకాన్ని ఏదో నాకుదాం. లోకం అంటే ఏంటి? పంచిపోతాడు. నీరు, గాలి, ఆకాశం, ఇదే లోకం. అందుకంటే ఇదే లోకం. 100 సంవత్సరాలు నాచినా మాకుపోయిన కొంతమంది రసం క్లీన్ చేసుకుని పెంచి నాకుతూ ఉంటారు. ఇంకా అందరూ ఏదైనా ఉందేమో. అలాగే మనం కూడా 100 సంవత్సరాలు నాకుతూ 100 సంవత్సరాలు బతికిన లోకాన్ని ఇంకా ఇంకా ఏదైనా లోకం ఇంకా ఏదైనా నాటుదాం. ఆ లోకాన్ని నాటుదాం. దాని కారణానికి నిశ్చయించండి. ఆత్మకి స్పర్శలు లేదు, ఇంద్రియాలకి స్పర్శలు ఉన్నాయి. దేహం వస్తే ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియాలు వస్తే స్పర్శలు వస్తాయి. కానీ ఆత్మకి లోపల, ఆత్మకి లోపల చైతన్యాన్ని మనకి స్పర్శలు లేదు. అంటే నువ్వు ఆత్మభావంలోకి వెళ్ళేవారు, ఆత్మ చైతన్యంలోకి వెళ్ళి నువ్వు ఏమి స్పరిస్తే అది అవుతాయి. ఈ సిద్ధాంతం ఏమి నువ్వు అస్తమానం అనుకుంటే అది అవుతావు, ఏమి చింతిస్తుంటే అది అవుతాను. నువ్వు ఆత్మ చింతనలోకి వెళ్ళావా, ఆత్మభావంలోకి వెళ్ళావా, నువ్వు ఆత్మ అయిపోతావు. అలాగే నిరంతరం విషయాన్ని చింతిస్తున్నావా, లేకపోతే లోపల ఇంకా లో విషయాన్ని చింతిస్తుంటే, విషయాన్ని ధ్యానం చేస్తుంటే, విషయాన్ని భావన చేస్తుంటే ఆరోగ్యకరంగా లోకానికి దగ్గరైపోతావు. ఆరోగ్యకరం చావు పుట్టుకొని కథంగా వచ్చి కలుగుతూ ఉంటావు. ఆత్మ ధ్యానం వల్ల, ఆత్మభావం వల్ల నువ్వు ఆత్మని అడుగుతావు. అప్పుడు నీకు దేహం ఉండగానే, ఇంద్రియాలు ఉండగానే, ప్రపంచం ఉండగానే నువ్వు ఆత్మార్థం కలిగినప్పుడు ఆ చైతన్యంలో, ఆత్మలో, ఆనందంలో, శాంతిలో, ఆ కాంతిలో ఇలా భూమిశ్రాగుతూ ఉంటాడు. వాళ్ళ శరీరం కనిపించేవరక, లోకం కనిపించేవరక దేవుడు ఉన్నాడా లేదా, దేహం ఉందా లేదా, లోకం కనిపిస్తుందా కనిపించడం లేదు, ఈ గొడవే లేదు. ఎటు చూసినా వాళ్ళకి ఎప్పుడైతే ఆత్మభావం వల్ల, ఆత్మ నిష్ఠ వల్ల వాళ్ళకి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఎటు చూసినా ఆత్మే, ఎవరు చూసినా ఆత్మే, తన ఆత్మ ఎవరు చూస్తారో ఆత్మ, తనకు మాకు ఆత్మానుభవం లేదు. ఎవరు చూసినా, ఎంతమంది చూసిన మనస్సు చూస్తాను, ఆత్మ చూసినా లేదు. ఇచ్చేటండి మనకు ఆత్మజ్ఞానం లేదు. ఎవరిని చూసినా మనస్సు వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎంచేలు చూసిన వాళ్ళు లోకాన్ని మనస్తో చూస్తాం. ఎంచేత బంధత పడతాం, మనస్తో చూస్తే భోజనం పడతాం. ఆత్మతో కనుక మీరు చూస్తే సృష్టిలో ఏ వస్తువు కూడా, ఏ మనిషి కూడా మన మోపు పెట్టాలి. అది ఇప్పుడు విషయ చెందిన వల్ల బంధింపు పడతాం, విశేషించడం వల్ల బంధింపబడి జన్మ మరణ అనే కరకాల మధ్యన తిరుగుతూ ఉంటారు. ఆత్మ ధ్యానం వల్ల, ఆత్మ భావన వల్ల, ఆత్మ చింతన వల్ల నువ్వు అనాత్మ అవుతావు. అంటే అమృత అనుభవం కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో సృష్టి కూడా నీకు ఎలా కనిపిస్తుంది, ఆత్మగానే కనిపిస్తుంది. నీకంటే వేరుగా ఏమీ కనపడదు. ఇంకా దేనివల్ల ఉన్నాడు నువ్వు వెళ్తావు? నిన్ను నేను చూసి ద్వేషించమంటావా, నిన్ను చూసి కోపించమంటావా? అంతా నీలో మనవంతుడు కృష్ణుడు మనకు తండ్రిని లాంటివాడు, గ్రేట్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. భగవంతుడు కృష్ణుని గురించి మన క్షేమం కోరేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళంటాడు రాబోయే ఇంగ్లీష్ లో నీకు ఆత్మార్థం కలగలేదనుకో, ఆత్మజ్ఞానం కలగలేదనుకో, దేహం మనస్సు దేహానికి మనస్సుకి ఇంద్రియాలకి పరిమితం ఇప్పుడు ఉన్నామనుకో, ఎవరో నీకు తిరిగి పడలేదనుకో, కనీసం భవిష్యత్తు జన్మలో నీకు అశాంతి వచ్చే పనులు, దుఃఖం వచ్చే పనులు, బాధ వచ్చే పనులు చేయి. జ్ఞానం మాట ఎదురు, జ్ఞానం మాట ఎదురు. ఈ బుద్ధిలో కాంప్లెక్స్ అంటున్నానుకో, దేహమే మనసే తెలియదు. కొంతమంది వాళ్ళ చేయించాలని తీసి వాళ్ళే జంప చేస్తాం కదా, తెలియదు ఎవరికి ఉపయోగపడతా అదేం తెలియదు అనిపిస్తుంది. మేము చేయలేని వాళ్ళు, మేము గొప్పవాళ్ళు, మా పరిస్థితి మా తెలియచేట వాళ్ళు మేము సంపాదించుకున్నాం బాగున్నవాడు మీరు అనుకుంటారు. మీ తెలియచేట వాళ్ళు కాదు, కొత్తగా దానివల్ల మీరు ఎలా ఉన్నారు కానీ మీ తెలియచేయడం మీ జోడి తెలియచేట వాళ్ళు కాదు. ఏంటి మీకు ఈ గోడ పక్కన ఏదో మనకు తెలియదు. ఏంటి మీకు తెలియదు? ఇంకో గంటలో ఏం కలిగితే మనకు తెలియదు. ఏంటి మనకు తెలియదు? మీకేమైనా పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే అదృష్టం వెంటాడుతున్నప్పుడు గర్వం వస్తుంది. మా ఇంత గొప్ప వాళ్ళు ఎవరు ఎవరనిపిస్తుంది మీకు? అప్పుడు గతం రాకుండా చూసుకోండి, పొంగిపోకుండా చూసుకోండి. అలా పొంగిపోయారని దారి తప్పిపోతారు. அந்த ஆத்மானவும் பங்குதானதிலே மார்க்கம் அசன் காணப்படும். பிரயாணம் செய்துமே கற்பிச்சு மார்க்கம் காணப்படும். தாரி கற்பித்து தாரி எதோ தெரிஞ்சே கிடையாது பிரயாணம் செய்து அது தாரியே காணப்படும். మీకు దేవ ప్రార్థన పెట్టమసారి దురదృష్టం అంటారు. అంటే పరిస్థితి మీకు అనుకూలంగా ఉందో సంవత్సరం ఏం చేసినా కలిసిరాదు. ఆ దురదృష్టం వెంటనే పుట్టుకుపోవద్దు. అంటే ఎప్పటికప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇది నిజం కాదు, అది నిజం కాదు, అదృష్టం నిజం కాదు, దురదృష్టం నిజం కాదు. ఈ అదృష్టము అహంకారానికి, దురదృష్టము అహంకారానికి, పుంగిపోయి అహంకారము, పుంగిపోయి అహంకారము. లోపలున్న చైతన్యం, లోపలున్న ఆత్మ, లోపలున్న బ్రహ్మము, లోపలున్న శాంతికి ఈ గొడవలకు మనం చెప్పిన గొడవలకు ఏమి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా గొప్ప వాళ్ళనుకుంటే అంటే ఎవరనుకుంటున్నారు? మీ లోపల ఆత్మ అనుకుంటుందా? ఆత్మతో మీ అహంభావం అనుకుంటారు. మీరు ఏదో పాడైపోయి చెప్పి మధ్య మనం ఏం కలిసి రావట్లేదు, మీరు చూసిన కష్టాలను కుంగిపోతున్నారు అనుకోండి. ఆ కుంగిపోయే గొడవ, ఆ కుంగిపోయేవాడు మీ అహంభావం, కుంగిపోయేది అహంభావని, కుంగిపోయేది అహంభావనే. మీరు కుంగిపోయినా కుంగిపోయిన అహంభావానికి మేక పెడుతున్నారు, అది బలిసిపోతుంది. అది బలిసిపోతే దాంట్లో మీరు ఎలా బయటకు వస్తారు? అంటే జాగ్రత్తగా చూసుకోవడం కృష్ణ జనాలు భగవంతుడి మాటను శ్రవణం చేసినప్పుడు మీకు ఆ పాయసం నోట్లు పోసుకుంటే, పాయసం ముక్కులో పోసుకుంటే బాగుంది కానీ నోట్లు పోసుకుంటే మన గురించి బాగా తెలుస్తుంది. కొంతమందికి సరిగ్గా ఆహారం ఇవ్వటానికి వెళ్ళకపోతే ముక్కుల్లోకి పంపుతారు. ముక్కుల్లోకి పంపిన లోపలికి వెళ్ళిపోవడం కూడా రుచి తెలియదు. అలాగే మనం ఈ నోట్లో పోసుకుంటే పాయసం మీకు రుచి ఎలా తెలుస్తుందో అలాగే భగవంతుడి మాటలు వెనుక వల్ల మీకు ఆనందం కలగాలి. శ్రవణాన్ని చెవులు ఉన్నాయి కదా, భగవంతుడి మాటలు విన్నారు. భక్తి మార్గంలో కూడా అహంభావం నశిస్తుంది. భక్తి మార్గంలో మనకు ఆదర్శ భూషణ ప్రాణం వాడాలి. జ్ఞాన మార్గం రమణ మహర్షి గారు చెప్పిన చెప్పి జ్ఞాన మార్గం ఆ జ్ఞాని ఎవరు ఉన్నాడు మినిస్టర్ అంతగా అంతగా ఆయన కనిపిస్తే ఉన్నవాడే. అయితే మన నేత్రాలకి మాంసంతో తయారు చేశారు, మాంసం రక్తంతో తయారు చేశారు నేత్రాలు. ఆ జ్ఞాననాశనం కనిపిస్తే అందరూ వాళ్ళు అంతర్యామగా వస్తువు కష్టంగా గోచరిస్తుంది. చూసే నిన్ను చూసుకోక లోకాన్ని చూడటం మేము అలవాటుపడ్డాము. ఇది అజ్ఞానం అంటే నిన్ను తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నారు అజ్ఞానమే కానీ జ్ఞానం అవుతుందా? అలాగే చూసే నిన్ను చూసుకోవడం మానేసి లోకాన్ని చూడటం అజ్ఞానం అవుతుంది కానీ జ్ఞానం అవుతుందా? బొమ్మలు తింటాం, మేకలు తింటాం, చేపలు తింటాం, రొయ్యలు తింటాం. కానీ ఇక్కడ భగవానికి ఏంటంటే మీ అహంభావాన్ని భగవంతుడికి ఆహారాన్ని పెట్టుకోండి. నీ వ్యక్తిభావాన్ని, నీ మాంసం ఎలా తింటున్నావు, చేపలు ఎలా తింటున్నావు, నీ వ్యక్తిభావాన్ని, నీ అహంభావాన్ని, నీ దేహాభిమానమాన్ని భగవంతుడికి ఆహారాన్ని పెట్టుకోండి. సరిగ్గా కూర ఉండలేదనుకోండి, రోజు ఫాడీ చేశారనుకోండి, మీ ఇంట్లో ఎవరైనా కూర ఉండలేదని ఎవరో అంటారనుకోండి, మీ భర్త మీ నాన్నగారు ఎవరో అంటారనుకోండి, ఆ పాపం సంవత్సరం ఉంటుందండి. అంటే మీకు ఒకటి అర్థం కాదు, అది మీ దేహాభిమానం. అది అర్థం ఉంటుంది, అది ఏంటది? దేహాభిమానం, దేహాభిమానం ఫీలింగ్ చేస్తున్న మనిషిని. మీకు ఏ రకమైన దుఃఖం రావడం, దుఃఖాలు అనేక మనుషులకు అనేక రకాలుగా వస్తాయి. మీకు ఏ రకమైన దుఃఖాలు, దేహాభిమానం ఉండకపోతే మీకు దుఃఖం వస్తాం, దేహాభిమానమైన వాటికి దుఃఖం కొంత సంబంధం లేదు. మీకు ఏ రకమైన దుఃఖం రావడం, ఆ దుఃఖానికి అంత కారణం దేహాభిమానం. అంటే మనం అనుకున్నా అనుకోకపోయి తలపెట్టుకున్నా తలపెట్టుకోకండి. జరిగేదంతా జరిగేదంతా భగవంతుడి సంకల్పం. ఆ భగవంతుడి సంకల్పాన్ని గౌరవించడమే సాధకుల యొక్క గమ్యం, సాధకుల యొక్క లక్ష్యం. భగవంతుడి సంకల్పాన్ని ఎవరైతే మనకి మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తాం, కానీ జరిగేదంటే భగవంతుడి సంకల్పం. ఆ భగవంతుడి సంకల్పంతో ఎవరైతే అర్థమవుతున్నారు, భగవంతుడి సంకల్పాన్ని ఎవరైతే గౌరవిస్తున్నారు వాడు భక్తుడు. ఇద్దరు ఐశ్వర్యులు వచ్చారు భగవాన్ దగ్గర, ఇద్దరు ఐశ్వర్యులు వచ్చారు. ఒక ఆయన సంత రామ్మూర్తి గారు, కొందరు ఒక ఆయన రంగనాథం, అందులో రాజమౌళి కలెక్టర్ గారు సబ్జెక్ట్ని ఓపెన్ చేస్తున్నారు. ఇద్దరు కలెక్టర్లు వచ్చారు కానీ ఒక కలెక్టర్ గారు ఎవరు ఏం పెట్టాలి కదా, మన ఇంటి టీవీ దగ్గర ఏదో పట్టిన రింగ్ పెట్టాలి, ఏదో పట్టిన ఎలా పంపుతుంది మాట్లాడేది ఎవరెవరు అసలు ప్రారంభించారు కదా మాట ప్రారంభించారు. అలాగే రాధాకృష్ణుని టీచర్ చేశాడు, రాజమౌళి ఆర్ట్స్ కాలేజీలో టీచర్ చేశాడు, మద్రాస్ ప్రిన్సిపల్స్ కాలేజీలో టీచర్ చేశాడు. క్లాస్ గంటలు కొన్ని కాలేజీలో 1 అవర్ క్లాస్, కానీ 50 నిమిషాల నుంచి టీచర్ చూడలేదు. అంటే క్లాసులోకి వచ్చిన తర్వాత 5 నిమిషాల వరకు మీరు నేర్పించాడు. మరి ఇంకొక 5 నిమిషాలు లెసర్ కా ఇంకో గంట ఇంకో 5 నిమిషాలకు 10 నిమిషాలకు అయిపోతుంది కూడా మీరు తీసేసాడు. అంటే తను చెప్పబోయే విషయాన్ని మరియు ప్రిపేర్ అవ్వడం కోసం ఐదు నిమిషాలు మౌనం పెట్టింది. ఇంకో గంట ఇంకొక ఐదు నిమిషాల్లో గంట అవుతుందని మానేసి ఉండే సబ్జెక్ట్ అంటే మళ్ళీ కొత్తలు ఇచ్చిన ఇంకో సబ్జెక్ట్ ఇచ్చినట్టు వచ్చేస్తాడు కదా. అంటే అది వచ్చిన రాకుండా తన చుట్టూ మీద మన్నిని తీసుకోవడానికి ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలు టైం ఉందని సబ్జెక్ట్ ఆర్ట్ తీసేసేవాడు. నువ్వు మైండ్ని ప్రిపేర్ చేయటం ఒక ఐదు నిమిషాల ముందు రికార్డ్ చేసేవాడు తను చెప్పిన మాటని ధ్యానం చేయటం. ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చోండి వ్యసం ప్రారంభించాను అంటే మైండ్ ప్రిపేర్ అవ్వాలి. వినగలవాడు వంట పట్టాలి, వంట పట్టిన కదా వినగలవాడు జీవించాలి, వాళ్ళ స్వతంత్రంగా ఆలోచించబడాలి. చూడండి నీకు భీమవరం చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు గురించి అలాగే గారు అందరూ వస్తున్నారు ఏమి చూపిస్తున్నారు ఏదో చేస్తారు. అలాగే భగవద్ అనుభవం కలగండి మీ మైండ్ ప్రిపేర్ అవ్వాలి. భగవద్గుణం కలగడానికి ఆ ప్రిపరేషన్ అనమాట మనం చేసిన సాధారణ ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ పూర్తి అవ్వటం మన భగవద్గుణం కలగదు. ఆ ప్రిపరేషన్కి ఆ ప్రిపరేషన్కి బహుజన్మల సుకృతి, బహుజన్మల కృషి వల్ల కానీ మీ మైండ్ ముగ్గదు, మీ మైండ్ మొగ్గదు, మీ మైండ్ భగవానికి రాదు. బహుజన్మల కృషి చేస్తే కానీ మీకు బుద్ధి రాదు అన్నాడు కృష్ణుడు చేస్తున్నాం. చూడండి మనం ఎక్కువ ఉద్యోగపరచేవాళ్ళతో సహజాసాలు చేయకూడదు. మనం ఎందుకంటే మనం ఉద్యోగపరిచేవాళ్ళతో సహవాసం చేస్తే ఏమిటంటే మనకి డిస్టర్బ్ అయిపోతాం, డిస్టర్బ్ అయ్యి ఉన్నత విద్యార్థులు పోతాం. దానివల్ల మన ఆలోచన తగ్గిపోతుంది, బుద్ధి నష్టపోతుంది. బుద్ధి చెడిపోయిన తర్వాత మనం ఇంకేం చేయలేము. మన దగ్గర చదువు ఉన్న లాభం లేదు, మన బుద్ధి పాడైపోయినప్పుడు మన బుద్ధి చెడిపోయినప్పుడు మన దగ్గర ధనము సుఖం లేదు, ధనం ఉన్న ప్రయోజనం లేదు, చదువు ఉన్న ప్రయోజనం లేదు. ఎందుకంటే కరెక్ట్ గా ఏమంటున్నారంటే మరి మా మనస్సుని ఎలా నియమించుకోవాలి. మనస్తుడు పనిచేస్తున్నారైతే కానీ మనస్సును ఎలా నిగ్రహించాలి, దాన్ని ఎలా నియమించుకోవాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. అన్ని శాస్త్రంలో అయితే నీ మనోనిగ్రహాలు దాటి చూపుతున్నాయి. మనోనిగ్రహం ముఖ్యం. ఇంకా మనస్సును నియమించుకోవడం మనకి చేతకపోతే, మనస్సును నిగ్రహించుకోవడం మనకి తెలియకపోతుంది, మనస్సు అనగదు. మనస్సు అనిచేయడానికి దానికి అంతర్దృష్టి రాదు. అంతర్దృష్టి అంటే అంతర్ముఖత్వం దానికి రాదు. ఆ అంతర్ముఖత్వం మనస్సుకు ఇష్టమే కానీ తన మూలస్థానంలో దిగదు నిలబడదు. మూలస్థానంలో దిగదు నిలబడకపోతే అది అనగదు. అది అనకపోతే ఈ వాతనటువంటి సాగుదైన సత్పలాలను మీకు ఎరుక పడదు. ఎరుక ఆ ఎరుక మీకు ఉంది అని ఆత్మ కాబట్టి ఎరుక రాదు. మూలఫలంతో తన మూలంలోకి వెళ్ళి అది నశించకపోతే ఈ హృదయంలో సత్పలాత్మైన మనుఫలాన్ని ఉన్నా అది మీకు ఎరుకులోకి రాదు. ఆ ఎరుకే జ్ఞానం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మూలఫలం మూలంలో ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? మూలఫలంపు మూలంలో ఉన్నాడు. ఆ మూలఫలంపు మూలంలోకి వెళ్ళటానికే నీకు అభ్యాసం కావాలి, వైరాగ్యం కావాలి, సమర్థత కావాలి, యుద్ధత కావాలి, అర్హత ఉండాలి, విజయబలం ఉండాలి, వివేకం ఉండాలి, ఈశ్వరుడు ఎట్లు అన్నిటికంటే ఈశ్వరుడు దయ ఉండాలి. అది అది అత్యంత ప్రాముఖ్యమైనది. ఏంటి ఆ ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ ఆయన అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలరు. ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ, ఆ ఈశ్వరుని ప్రేమ అసలు అందరం చేతులు మనకున్న ప్రేమ ఇంతటి ఎలా కొంతమంది ప్రేమిస్తుంది ఇది తాలింపు సరిపోయినట్టు మన ప్రేమ. ఆ ఈశ్వరుని ప్రేమకి ఒక అర్థం ఉండదు, ఒక అంతం ఉండదు, ఒక పరిమితండి. అది ఈశ్వరుని యొక్క ప్రేమ. మనకు పుణ్యబలం లేదనుకోండి ఈశ్వరుని దయ మన మీద ఉన్నా అది చేతి కానీ జ్ఞాపకం పెట్టుకోండి. మనకు పుణ్యబలం లేనప్పుడు ఈశ్వరుని దయ మన మీద ఉండదు. కానీ మనకు అది అందటం అందటం లేదు కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టేశాడు. దేవుని దయ లేదు అనుకుంటాం కలిసి మనకు పుణ్యబలం లేదు. ఎప్పుడు పుణ్యకర్మలు చేస్తుంటే కదా మనం, ఎప్పుడు సత్కర్మ చేస్తుంటే కదా, సర్వేషం ఆలోచిస్తే కదా, వివేకం ఉంటే కదా. ఈశ్వరుని దయ ఉంది. చాలామంది ఇంటికారు ఉంటుందే మనకు దయ లేదు. భగవంతుడు మమ్మల్ని మర్చిపోయాడు. మనం ఎప్పుడు లాక్కుంటాడు ఆయన దైవిక మమ్మల్ని, మనం మర్చిపోయాడు ఆయన దయ మాకు లేదు అని అనుకుంటాం. పదిమందిని అనుకో అనుకుని ఇంటికారు అనుకుంటాం. అదే ఎప్పుడైనా కష్టం వచ్చింది ఆ సంఘటాలు వచ్చినప్పుడు వెంకటరమణ కానీ ఇప్పుడే ప్రహ్లాదుడు గొప్పతనం. ఇప్పుడు ఏదైనా కారణం ఉన్నప్పుడు దేవుని స్మరించుకుంటాం. ప్రహ్లాదుడికి ఏ కారణం లేకుండా నిరంతరం ఈశ్వర చింతన ఉండేవాడు ప్రహ్లాదుడు. మన స్వార్థం కోసం దేవుని ఉపయోగించుకుంటున్నాం కానీ ఏ రకమైన స్వార్థం లేకుండా నిరంతరం ఈశ్వరుడు పాదాలను మహావిష్ణువు యొక్క పాదాలను స్మరించాడు ప్రహ్లాదు. అంటే తన అందరికీ జీవన ముక్తులయ్యే ఆధ్యాత్మిక చరిత్రకు అచ్చే స్మరణయ్యాడు. భగవంతుడి పక్కన ఆయన ఆయన పక్కన కూడా పెట్టింది పూజిస్తుంది. భగవంతుడు చూస్తున్నాయన్న ప్రహ్లాదుని కూడా పూజిస్తుంది. భక్తి ఉంది ప్రహ్లాదుడికి కానీ స్వార్థం కొంచెం కూడా లేదు. సరాన కోరిక నాకుండా నెరవేర్చింది ఎప్పుడు ప్రహ్లాదు అవ్వలేదు భగవంతుడు. కానీ భక్తి పోలేదు, మనకి కోరుకున్నప్పుడే భక్తి కలుగుతూ ఉంటుంది మనకి. ఏదైనా కష్టం వచ్చినప్పుడే ఈశ్వరుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అయితే ఈ రమణ మహర్షి గారు జాగ్రత్త పడ్డారు. అక్షరమణ మాల ఏం చెప్పాడంటే, మేము మామూలుగా మా రోజులు బాగున్నప్పుడు, మేము శాంతిగా ఉన్నప్పుడు, అదృష్టం మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మీరు మర్చిపోయిన బుద్ధి మాకు ఉంది, మా బుద్ధి మంచిది కాదు, మనం మర్చిపోతాం. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మమ్మల్ని మర్చిపోయే బుద్ధి అమ్మా, మేము మనుషులు ఎదుర్కోవాలన్నా. కానీ ఎప్పుడైనప్పుడు కోరికల జ్ఞాపకం, కోరికల గురించి వచ్చినప్పుడు, ఏదైనా రోగాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా తలపెట్టుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైనా తలపెట్టుకుంటున్నారని అనుగ్రహించు. సుఖంగా ఉన్నప్పుడు నేను అమ్మాయి నేను తలపెట్టుకోవాలి, అది కోపం చేసుకోండి. ఎవరు కోపం చేసుకోవడం మీకు అలవాటు లేదు, ఎలాగైనా కోపం లేదు కాబట్టి మీరు అదృష్టంగా ఉన్నప్పుడు, అదృష్టంగా ఉన్నప్పుడు మనం తలపెట్టుకోవాలి. గర్భగురించి వచ్చింది కాబట్టి ఇలా అరుణాచరా అరుణాచరా అనుకుంటున్నారు కాబట్టి మనం మంచి చేస్తాను. కష్టం వచ్చినట్లనే నేను అనుకుంటున్నాను కాబట్టి మా మామూలు గురించి ఆశ్రయించి మీ వెళ్ళడం తీసుకో అరుణాచరా ఆయనకి ఆయన మోకాలకి సంఖ్యం వేసేస్తుంది. కోపం లేదు అరుణాచలం ఇస్తే కోపం లేదనుకుంటున్నారు. ఇప్పుడు నా మీద నేను కోపం తెచ్చుకుంటా ఉన్నప్పుడు నీకు అప్పగిస్తే నాకేంటి కాదు అనడం లేదు. నాకు ఓ గాజులను చెయ్యి, ఇంకో గాజులు లేని చెయ్యి దెబ్బలాడుకుంటున్నాయనుకోండి, గాజులను చేతికి నష్టం. కానీ గాజులు లేని చేతికి నష్టం లేదు. నేను ఇకపో రాబోయండి, ఈ లోకానికి పనికిరాను, పరలోకానికి పనికిరాను, ఈ నేను పాడైపోయాను. నువ్వే కోపం లేని వాడిన లోపం నీకు ఒక ప్రసిద్ధం. అంటే నువ్వు నా విషయంలో కోపం తెచ్చుకుంటే నాకా గౌరవండి, తాగు పొందడం లేనివ్వండి ఉంచాడు. అది అరుణాచల ఇస్తాడు మీరు ఎలా గొప్పవారనుకుంటున్నారు ఎవరు అది ప్రయాణం చేసుకుంటుంది. నా మాటలు నేను ఎలాగో పాడవుతున్నాను, నువ్వు ఎదురు గొప్పవారనుకుంటున్నారు. రమణమహర్షి గారు ఏమంటున్నారు, నువ్వు ఎదురు గొప్పవారనుకుంటున్నారు, కోపం ఎలా ఉంటుంది తెలియదనుకుంటున్నారు. పైగా ఈ ఎవరిని ఏదో అడగకుండా ఇచ్చే స్వభావం లేదు. మీ గురించి పురాణాల్లో రాశారు అరుణాచల ఇస్తున్న కట్టి ఏమి అడగకుండా ఇచ్చే స్వభావం కట్టింది. అంటే నాకేదో ఇస్తే అడగకుండా నేను నాకేదో అడిగించుకుని ఇచ్చే వరకు నీకు గౌరవం చూద్దాం. నా గౌరవం పాడాలి అసలు నా గౌరవం ఇచ్చేదా అంటే బ్రహ్మమని గౌరవం తాగవడం. అదే కృష్ణుడు కృష్ణుడు అన్నది కదా. జీవుడు ఎలా పరిగెడుతున్నాడు, మీ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుందంటాడు. అప్పుడు కృష్ణుడు ఏంటాడు, గౌరవం పోతుంది, మీరు అందరూ చచ్చిపోయింటారు, మీ గౌరవం అని చేసుకుంటారు. అది భగవంతుడు, మీరు అందరూ చనిపోయిన తర్వాత ఈ గౌరవం నేను ఏం చేసుకుంటాను. ఎవరు భగవంతుడు అంటే గౌరవాలు అవగవాలు ఈ గొప్పలు చెప్పడం ఎక్కువ తప్పుడు అని జీవలక్షణ. అంటే మీకు ఎప్పుడున్న అదృష్టం వచ్చినా కూడా ఎప్పుడు ఉంటుంది అనుకోకండి, ఎప్పుడున్న దురదృష్టం వచ్చినా కూడా ఎప్పుడు ఉంటుంది. నీ ఇంగ్లీష్యుడు పాస్ అవి, నీ ఇంగ్లీష్యుడు పాస్ అవి, నీ ఇంగ్లీష్యుడు పాస్ అవి, మీరు వచ్చిన కాలప్రవాహం అలా కొట్టుకుపోతుంది. నథింగ్ ది స్కూల్ చేసి ఫండిస్తుంది. ఆ శరీరమే కాలప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు మీరు గొడవ ఎందుకు మన శరీరానికి ఏం అదృష్టం వచ్చిందనుకో, అది అది అదృష్టం మాట ఏదైనా మన శరీరమే కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. మన శరీరానికి వచ్చిన అదృష్టం అని చెప్పుకుంటుంది, మన శరీరానికి వచ్చిన దురదృష్టం అని చెప్పుకుంటుంది. అదృష్టం దురదృష్టం ఎవరికి లోపల చైతన్యానికి కాదు, ఈ దేహము నేను అనే బుద్ధికి అదృష్టం దురదృష్టం. అది అదృష్టం వచ్చిన కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, దురదృష్టం వచ్చిన కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. మీరు మంచి రోజులు వచ్చిన కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, చెడు రోజులు వచ్చిన కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, బాడీయే కాలప్రవాహంలో కొట్టింది. ఏమి మిస్సింది పాస్ అది ఏమైనా అది మీరు వచ్చే ఉద్యోగపడకండి. ఏ కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, ఏ కాలప్రవాహంలో అంత కొట్టిపోయే. ఈ మధ్య ఒక సైంటిస్ట్ చెప్పారు, మీ శరీరాలన్నీ ఎలా చనిపోతున్నాయి, ఏదో రోజు సూర్యుడు చనిపోయే రోజు వస్తుంది, చంద్రుడు కూడా చనిపోయే రోజు వస్తుంది, ఏదో రోజున కూడా భూమి కూడా అణిగిపోతుంది, సముద్రంలో లైన్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ ఫస్ట్ సృష్టి ప్రారంభమవుతుంది. నటి మీరు సూర్యుడి ఫలిస్తుంది. మీరు కలెక్టర్ గారు ఏమనుకుంటున్నారంటే మనస్సును ఎలా నిర్ణయించుకోవాలి, మనస్సును ఎలా నిర్ణయించుకోవాలి, దాన్ని ఎలా అదుపు చేసుకోవాలి, మనస్సును ఎలా స్వాధీనం చేసుకోవాలి, దానికి ఏమైనా ఉపాయం చెప్పండి అని భగవాన్ అడుగుతున్నారు. అంటే ఏదైనా సమస్య అందరికీ మనస్సే సమస్య. అంటే నువ్వేం చేయాలంటే నువ్వు ఇంట్లో నడుపుకున్నారనుకున్న వాళ్ళని ఎలా మేనేజ్మెంట్ చేయాలని చూస్తాం. మనం ఒక పార్టీ అనుకున్న పార్టీని ఎలా మేనేజ్మెంట్ చేయాలని చూస్తాం. మీకు అర్థం అవుతుంది. అయితే మీకు ఏదైనా వ్యవసాయ వ్యవసాయాల మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని చూసుకుంటూ ఉంటారు కదా. మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీని ఎలా మెయింటైన్ చేయాలని మేనేజ్ చేయాలని చూసుకుంటారు కదా. మీరు బ్యాంక్ ఎలా మేనేజ్ చేసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ మీద మీ కుటుంబాన్ని మీ కుటుంబం అకౌంట్ అది ఎలా మేనేజ్ చేసుకుంటారు, మీకు ఏమైనా 10 ఎకరాలు పొలం ఉంటే 10 ఎకరాలు సారవా దారవా ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటారు, మీ గార్డెన్ గార్డెన్ ఇంటి ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు అమ్ముకోవడం మార్కెట్ ఎలా ఉంది అని ఎలా చూసుకుంటారు, అలాగే మేనేజ్ మీ కుటుంబ వ్యవహారాలు మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, నా మైండ్ మేనేజ్ చేసుకోవడం ఎలా మీ మైండ్ మేనేజ్ చేసుకోవాలి, మనం ఒకటి మేనేజ్మెంట్ వేసి మిగతా మేనేజ్మెంట్ అని నేర్చుకుంటాం. ముందు మీరు మనసును మేనేజ్ చేసుకుంటున్నారంటున్నారు, ఆ మనసు అది ఉండలేదు చూసుకోండి, లోపల చూసుకోండి అంటున్నారు, ఉండలేదు చూసుకోండి, మీకు మీరేం చేసుకుంటే గొడవ లేదు, అసలు మనసు లేదు, అది ఏదైతే మీకు వ్యక్తమైతే దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే సమస్య లేదు. మనసు అంటే తలంపుడు సమాధి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండటం కాదు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండటం ఇవ్వడం కాదు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలా ఉండాలి వచ్చే జన్మలో ఇలా ఉండాలి జన్మలో అలా ఉండాలి అలా అనుకుంటా ఉంటారు అనుకోండి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండేది నిజం కాదు, ఏదిగా ఉన్నారో అది నిజం బాగా పట్టుకుంది పాయింట్, ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటుంది అని మనసు కూడా ఇవన్నీ కూడా మనసు కూడా మనం కట్టుకునే బట్టల విషయంలో ఇదే తిండి విషయంలో మార్పు వచ్చింది, టెక్నాలజీ కూడా మార్పు వచ్చింది, సైన్స్ లో మార్పు వచ్చింది, అప్పుడు మామూలుగా బాణాలతోటి ఈ గడలతోటి చక్రాలతో యుద్ధం చేసుకుంటుంది బాంబులతో యుద్ధం చేసుకుంటున్నారు, కానీ మహాభారత కాలం నాడు మానవ స్వభావం ఎలా ఉందో ఈనాడు కూడా మానవ స్వభావం అలాగే వసీయుడి ద్వేషాలు పాండవులకి కౌరవులకి అంటారు, మనకు కూడా అంటే మానవ స్వభావం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది మనం అందరం చదువుతుంది, అంటే మన స్వభావాన్ని మనం మార్చుకోవడమే సాధన అట్లాంటి బృందం, అదే ఇప్పుడు మీ మనస్సు ఉండే మనం ఉండలేదో చూసుకోండి, లేకపోతే సమస్య లేదు, రోగం ఉండలేదో చూసుకోండి, లేకపోతే లేదు రోగం లేకపోతే ఇబ్బంది లేదు, రోగం ఉంటే మందు వాడలేదు కానీ ముందు అసలు మనస్సు ఉండలేదో చూసుకోండి, లేకపోతే అసలు సాధన అక్కర్లేదు మైండ్ ఇబ్బంది అవకాశం అంటే కొన్ని తలంపులు సమాధానం మైండ్ మీకు గాఢ నిద్రలో మైండ్ ఎక్కడ ఉంది తలంపులు లేదు అంటే మీరు తలంపుల యొక్క సమూహం మనస్సు, కానీ భగవాన్ ఏమన్నారండి సాంప్రదాయంలో చెప్తారు ఏమి తలంపుల యొక్క సమూహం, కానీ భగవాన్ ఇక్కడ చెప్తాడు ఆయన ఎక్కడికైనా బాటం తినిపిస్తారు, రోగం తగ్గించుకోవడం కంటే రోగం ఇంటరెక్షన్గా ముఖ్యమంటారు, రోగ కారణం ముఖ్యం, రోగం తగ్గించుకుంటే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, అసలు రోగం ఇంటికి వస్తుందా కారణాన్ని తీసేయమంటాడు, అసలు మీకు తలంపులు ఎందుకు వస్తున్నాయో చూసుకోండి, తలంపులు అణిచిపెట్టి కూర్చుంటే మళ్ళీ మీ జగన్ ఉండొచ్చు, అంటే రోగం రోగ కారణం అంటే రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవటం లేదు, అసలు రోగం రాకుండా చూసుకోవటం లేదు, తలంపు వచ్చాక నిగ్రహించుకోవటం లేదు, అసలు తలంపు పుట్టకుండా చూసుకోవటం లేదు, అంటే మైండ్ తలంపుడు సమూహం మనస్సు అని చెప్తారు, సో భగవాన్ ఏమన్నారంటే మనస్సు అంటే ఏం లేదు, దేహము లేనంటే తలంపే మనసు, ఈ తలంపు ఉంటే మీరు చెడు తలంపుడు మంచి తలంపు విషయం వస్తుంది, ఆ తలంపుడు ఉపాధి ఆ తలంపు నెరవేర్చుకోవడానికి మీకు ఉపాధి చేయాలి, అంటే మీ తెలవర్తనం పెంచడానికి ఉపయోగపడుతుంది చేయాలి, మీ తలంపులకు ఉపాధి మీ అహంకారానికి ఉపాధి మీ మనస్సుకు ఉపాధి శరీరం, దీన్ని బట్టి మీ మనసు పెరుగుతాం, మళ్ళీ పునర్జన్మ అంటే శరీరం వస్తుంది, మళ్ళీ ఆ శరీరం బట్టి ఆ మనస్సు పెరుగుతారు, అలా అజ్ఞానం అనే ప్రవాహంలో కుటుంబం మీ తలంపు మీ శరీరమే పెంచుతాను, మీ తలంపులకు మీ మనస్సుకు ఉపాధి, దేహము నేననే తలంపే మనస్సు, దాని 90 తలంపులు రావచ్చు అని వేరే విషయం, మీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా దేహం నేనే తలంపులంటే వస్తున్నాయి, ఈ దేహము నేననే తలంపు నీ దాడ మధ్యలో లేదు, ఈ దేహము నేననే తలంపు దాడి మధ్యలో లేకపోయినా నువ్వు సుఖంగా ఉన్నావు, దేహము నేననే తలంపు నీ పోతాం ఉదయం మరియు సాయంత్రం వరకు దేహము నేననే తలంపు నీ ఉంటాను, దేహము నేననే తలంపుని మీరు తీరిస్తాను, వేగం మేనే తలంపు మీరు అహంభావన పెంచుతాను, వేగం మేనే తలంపు ద్వారా నీ మనస్సు పలకబడతాను, నీ మనస్సు చెక్కబడతాను, వేగం నేనే తలంపులు ఏరుతున్నావు దారి మధ్యలో స్వప్నంగానే ఉన్నావు, వేగం నేనే తలంపు తీరిస్తాను, జాగ్రత్త వస్తాను జాగ్రత్త వస్తాను సాధన చేసుకుని మీ స్వభావాన్ని మార్చుకుని మీ వేగము నేననే తలంపును నశింప చేసుకోగలిగితే అది నాశనం చేసుకోగలిగితే గాఢ నబ్బులోని సుఖము గాఢ నబ్బులోని శాంతి గాఢ నబ్బులోని ఆనందం ఇరుగుతో సహా మీ జాగ్రత్త వస్తువు అని తెలుసుకోవచ్చు, మీకు ఎన్ని తలంపులు వచ్చినా మంచి తలంపులు వచ్చినా చెడు తలంపులు వచ్చినా మీ సంతోషం కలిగేసే తలంపులు వచ్చినా దుఃఖం కలిగేసే తలంపులు వచ్చినా వేగము నేననే తలంపులు అడుగును లోపల అడుగును ఉంటుంది ఆయన అడిచి ఇంకనే కానీ దాన్ని పట్టుకోలేదు, ముందు ఏ నరం కట్ చేయాలని ఏ నరం కట్ చేయాలనుకుంటున్నాడు డాక్టర్ ముందు ఆ నరం అడుగు దొరకాలి, ఆ నరమడు దొరకాలంటే పేర్చుకుంటే వెళ్ళాలి నరం దగ్గర. ఇది నరం దొరకాలి, దొరికిన దగ్గర కట్ చేస్తాను. అదేవిధంగా మూలతరం నువ్వు మూలంలోకి నువ్వు వెళ్ళేప్పుడు అది ఎంత లేకులో అంత లేకులోకి నువ్వు ప్రయాణం చేయవలసింది, వెళ్ళవలసింది. దానికి తూకం కావాలి, బరువు కావాలి, పూర్వంలో నువ్వు సత్కర్మం చేసి ఉండాలి, దానికి తగినటువంటి అర్హత యోగ్యత ఉండాలి, అప్పుడు నీకు గుండెబలం ఉండాలి. ఈశ్వరుని ఈ అన్నిటితో పాటు ఈశ్వరుని దయ ఉండాలి, గురువు యొక్క కటాక్షం ఉండాలి. నన్ను ఉంటుంది కానీ ఆ మూలతరంపు మూలంలోకి వెళ్ళలేదు, ఆ మూలతరంపు మూలంలోకి వెళితేనే కానీ ఇది నశించదు, ఇది నశిస్తుంది కానీ సత్యులేండి నేను తిరిగి. కానీ ప్రమాదం ఏంటంటే ఆ మూలతరంపుని నువ్వు నశించి అదే మాయ. మాయ అంటే ఎక్కడేం లేదు, నేనెవరినే ఆత్మని దానికి మూలతలంపుడే ఆత్మ అనుకుంటున్నాను, మూలతలంపుడే చేయటం అనుకుంటున్నాను, మూలతలంపుడే సర్వస్వం అనుకుంటున్నాను. అందుకే అలలో జన్మ మరణ అనే అలలో కొట్టుకుపోతుంది. ఎప్పుడు కొట్టుకుపోతున్నాం, ఒడ్డుకు వచ్చే సమస్య దైవానుగ్రహం లేకుండా. ఎక్కడున్నామండి, మీ మనస్సు ఉండలేదో చూసుకోండి, లేకపోతే సమస్యలు విచారణ చేయాలి, ఉండాలేదా ఉండాలి కానీ విచారణ చేయండి. ఎక్కడ లేకపోతే సమస్య లేదు అసలు. ఇంకో ఆలోచన ఒకవేళ ఉందనుకోండి, మీరు లేదని సార్ మీరు విచారణలో లేదని తెలిస్తే సమస్య లేదని కాదు, ఉందనుకోండి, మనస్సు ఉందని మీకు అనిపిస్తాను అనుకోండి, దానికి రెండు ఉపాయాలు. ఏక వస్తుంది కదా మనసు, ఏక వస్తుంది నిరంతరం మనసు చేత చూపించండి. అది కృష్ణుడు కానీ రాముడు కానీ ఇష్టం దేవత కానీ లేదా అరుణాచలం గిరి కానీ మీరు ఏ విషయాలు అది మీ గురు రూపం కానీ గురు లోపం కానీ గురు లోపం కానీ గురు లోపమో లేదా గురు లోపమో మీ గురు రూపం కానీ గురు రూపం కానీ ఈశ్వరుడు కానీ ఈశ్వరుడు మ్యానుఫ్యాక్చర్ కాదు. రాముడు కృష్ణుడు శివుడు మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు, మీకు కృష్ణుడు అంటే ఇష్టం అనుకోండి, నిరంతరం ఆ కృష్ణుడు నామాన్ని స్మరించడం ఆ రూపాన్ని ధ్యానించడం వల్ల మీ మనస్సు ఏం చేస్తుంది, మీ రూపాన్ని ఎదురొస్తుంది, మీ నామాన్ని ఎదురొస్తుంది, మీ రూపాన్ని మీ నామాన్ని ఎప్పుడు ఎదురొస్తుందో అది నశిస్తుంది. రెండు ఎదురైంది, మీరు ఆకృష్టితోటి కారణంతోటి రెండు ఎదురైంది. కష్టమైన సాధన మీరు చేయలేకపోవచ్చు, ఈ రెండు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓపిన మీరు మీరు పూడిపోవడం ఎక్కడ నిర్ణయించడం, మీ రెండు వదిలే, ఈ రెండు రోగాలు మనసులో రోగాలు మిమ్మల్ని మీరు పూడిపోవడం ఇతరులను పెట్టడం ఆ రెండు వదిలే. దానివల్ల మీ మనస్సుకి లోచింపు కలుగుతుంది, అంతర్ముఖత్వం వస్తుంది. మనస్సు అంతర్ముఖం అవ్వకపోతే మీరు ఆత్మజ్ఞానం సంపాదన చెందే. పంచాయతీ పూజని శంకరాచార్య గారు చెప్పారు, శివుడు పార్వతి గణపతి సూర్యుడు విష్ణువు పంచాయతీ పూజ. ఇది ఐదుగురు ఐదుగురు దేవతలు మీ దేవత నచ్చితే వాళ్ళు మీరు ఐదుగురిని పూజ చేసుకోవచ్చు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఐదుగురిలో ఒక వెంట మీకు బాగా ఇష్టం అనుకుంటే పూజ చేసుకోండి, మిగతా నలుగురిని అగవపరుస్తుందన్నారు. ఆ చెప్పగలి మనలో ఉంది. ఇది ఒక మనిషిని గౌరవించవచ్చు, పూజించవచ్చు. ఒక మనిషిని పూజించడం మాత్రం చేత ఒక మనిషిని గౌరవించవచ్చు, మనిషిని అగవపరచక్కర్లేదు. మీకు వినాయకుడు అంటే బాగా ఇష్టం కూడా, విష్ణు అంటే బాగా ఇష్టం, పూజ చేసుకోండి. అలాగని ఇతర దేవతను అడవరపరచకండి, ఇతర దేవతలను కానీ అడవరపరిచే మళ్ళీ మీకు బాధపడే రోజులు వస్తుంది. ఎందుకంటే మీరు ఏ దేవతనైతే పూజిస్తున్నారో మిగతా వాళ్ళు కూడా మార్గవతంలో ఆ దేవతగా ఉన్నారు. మీరు విష్ణుని ఆరాధిస్తున్నారు, మిగతా నలుగురు విష్ణు స్వరూపులే, శివుణ్ణి ఆరాధిస్తున్నారు కూడా మిగతా నలుగురు శివ స్వరూపులే. అంటే మీరు శివుణ్ణి ఆరాధించి మిగతాను అడవరపరుస్తుంటే శివుడు ఏమనుకుంటాడు, ఆ రూపాల్లో నన్ను అడవరపరుస్తున్నారనుకుంటాడు మీకు అనుగ్రహం. దైవం మీకు మీరు ఏదైనా పని కోసం ఎవరైనా కరెక్ట్గా పెట్టి కనసాగించడానికి సరిగ్గా గౌరవం చేయలేదు అనుకున్నప్పుడు మీరేమనుకుంటారు, నన్నే గౌరవం చేయలేదు అనుకుంటారు. మన రాయబారులు ఇతర దేశాల్లో మన రాయబారులు ఉంటారు, ఆ రాయబారు ఎక్కడ మాట్లాడటం చేయాలనుకోండి, ఆ రాయబారిని సరిగ్గా రిజ్యూ చేసుకోకపోతే నన్ను అగౌరపరిచింది అనుకుంటారు. అంటే మీరు మీ దేవతను పూజించవచ్చు కానీ ఇతర దేవతను అగౌరపరచకూడదు. మీరు పూజించే దేవత యొక్క ప్రతిరూపాలే వాళ్ళు. దైవుడిని పూజించవచ్చు, శివుడు పార్వతి గణపతి విష్ణువు సూర్యుడు మీద పంచాయతనం అంటారు. ఈ బ్రాహ్మణ ఎక్కువ మంది పూజ పంచాయతీని బాగా చంద్రగా చేస్తారు, బ్రాహ్మణ్స్ ఎక్కువ పూజ చేస్తారు. ఈ పూజ కంటే కూడా జపం కంటే కూడా గొప్పగా ఆత్మభావం అంటారు భగవాన్. ఈ బొగుడేలా జపాలేలా ఆత్మభావం. ఒకసారి కృష్ణదృష్టి గారు చూస్తారు నాతో, కృష్ణదృష్టి గారు అంటే ఆయన చూసి ఉంటారు చాలా మంది, ఆయన భగవంతుడికి 10 సంవత్సరాలు ఆయన గాయత్రి బాగా చేసేవాడు. విశ్వామిత్రుడికి ఆ మంత్రం దర్శనమిచ్చింది, అది కనిపెట్టడం కాదు, ఆయనకి హిందీలో ఉన్న మంత్రం గాయత్రి. విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు, మన విశ్వానికి శత్రువు, మన విశ్వం మంచి యాత్రించుకోవడం చెట్టాలని పెట్టిన ఊరు అది విశ్వానికి మిత్రులు, స్నేహితులు అదృష్టం శత్రువులు. మన ఇంట్లో బంగారం ఏంటి జాగ్రత్త పెట్టుకుని ఇంట్లో పనికిరాని ఉంటే కదండి అన్ని తీసుకొని రోడ్డు పడింది. ఆ రోడ్డు ఎవరు, ఆ రోడ్డు ఎవరు అనుకో, మన విశ్వానికి మిత్రులు కాదు శత్రువులు. ఆ రోడ్డు ఎవరు అనుకోరు, ఆ రోడ్డు మనకి మనకు కాదు, మన ఇల్లు ఇంట్లో పనికిరాని రోడ్డు మీద కాదు. నేను నేర్చుకున్నాను కృష్ణ భిక్షి గారు ఆయన గాయత్రి మంత్రం భగవంతుడు చెప్పుకోరట. నేను గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నానండి. గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాం మంచిది. గాయత్రి మంత్రం మంచి మంత్రం రాదు. గాయత్రి మంచిది అంటే మన బుద్ధికి వికాసం కలిగేయమని, అంటే మనల్ని మనల్ని నడిపించేది మన బుద్ధి. అంటే ఆ బుద్ధికి వికాసం కలిగేయమని, వివేకం కలిగేయమని, ఆ బుద్ధికి జ్ఞానం కలిగేయమని, ఆ బుద్ధికి బలోగణం కలిగేసే శక్తి ఏమని ఆ గాయత్రిలో చెప్తారు. గాయత్రి మంత్రం అర్థం. ఆ గాయత్రిని చేస్తున్నానంటే కృష్ణ పుష్కారం అంటే గాయత్రి చేస్తున్నానంటే గాయత్రి మంత్రార్థం కూడా నాకు తెలుసు. ఆ గాయత్రి, ఆ గాయత్రి మంత్ర సహితంగా జ్ఞానం చేస్తున్నాను. అవి బలన్నారు ఆ చెప్పింది అంతా విన్నారు. మనం ఎప్పుడు కూడా ఎలక్ట్రివాళ్ళు చెప్తూ విన్నారు. మధ్యలో కారణం కావాలి. కొంతమంది ఎలక్ట్రివాళ్ళు పూర్తిగా చెప్పకుండా కనబడతారు. విన్నారండి ఎలక్ట్రాలు ఎవరైనా చెప్తాంటే సబ్జెక్ట్ మనం విన్నారు. వినకపోతే మనకు అర్థం కాదు కదా. చెప్పిందంటే విన్నారు. ఎవరో ముందుగా కృష్ణ భిక్షి గారు చెప్పింది అని గాయత్రి మంత్రం చేస్తున్నారు. అర్థ సహితంగా ధ్యానం చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. అది భగవాన్ నడుతుంది. సరే నువ్వు గాయత్రి మంత్రం జపిస్తున్నావు, గాయత్రిని జపిస్తున్నావు, నేను అడిగి జపించేవాడు రాత్ర ఎవడని. ఆ గాయత్రి మంత్రాన్ని శరీరం జపించండి. శరీరం జపించి కదా లోపల ఎవరో జపిస్తున్నారు. ఆ జపించేవాడు ఎవరో ఆడి పిల్లలు పట్టుకోండి. ఆడి పిల్లలు పట్టుకో జపిస్తున్నాను జపిస్తున్నాను రోజు జోలు సోదరి నాకు పదివేలు చెప్పినా వచ్చి కూర్చునే గాయత్రి చేస్తాను గాయత్రి చేస్తాను. భగవాన్ మీరు మెచ్చుకుంటారేమో అనుకున్నారు అంటారు. నేను గాయత్రి చేస్తాను గాయత్రి చేస్తాను క్షేత్రంలో చెప్తున్నాడు. క్షేత్రంలో చెప్తాడు కదా నువ్వు గాయత్రి చేస్తున్నావో చూడటానికి లోపల ఉన్నాడో వాడెవరని అడిగింది. వాడే సంతానం ఆడు పోవడానికి మంత్రాన్ని ఉపయోగపడాలి. గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాడు అయితే ముఖ్యరాదు. ఆ గాయత్రి మంత్రాన్ని జపించడానికి లోపల ఉండాలి వాడెవడం. వాడు దూరం తెలుసు. వాడి గురించి అన్వేషించింది వాడు ఎక్కడి నుంచి ఉపయోగించి వస్తున్నాడు. ఆ గాయత్రి మంత్రం చేసేవాడు లోపల వాడు ఎక్కడి నుంచి ఉపయోగిస్తున్నాడు, ఎక్కడ విజృంభిస్తున్నాడు, ఆ చేసేవాడు ఎవరు, ఆ చేసేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ మూలం నుంచి వస్తున్నాడు, దాన్ని విచారణ వచ్చింది. ఆ దాని విచారణ చేస్తేనే మీ మనసు నశిస్తుంది. అలా కాకుండా గాయత్రి మంత్రంతో ధ్యానం చేస్తూ గాయత్రి నుంచి జరిగించే దాన్ని ఆగిపోయేవనుకో మనస్సు అనుకుంది అన్వేషించింది. ఇది రెండు మనిషిగా చెప్పిన సిద్ధాంతం. నువ్వు గాయత్రి మంత్రం దగ్గర ఆగిపోయావనుకో, గాయత్రి మంత్రం చేస్తే మంచిదే, ఆ చేయటం నీ మనస్సు అడుగుతుంది. కానీ గాయత్రి మంత్రం ఎవరైతే చేస్తున్నారో లోపల ఆడి మూలం పూస్తే మనసు నశిస్తుంది. కానీ ఆడి మూలం చూడకుండా గాయత్రి మంత్రాన్ని జపించడానికి నువ్వు సరిపోతారు అనుకుంటే నశించు అని మీరు మనసు ఎదుర్కొని విజృంభించే ప్రమాదం. కరెక్ట్గా భగవాన్ చెప్పినారు నీకు చాయిస్ ఉంది మనసు ఉండేదో చూసుకో. అది లేకపోతే సమస్య లేదు ఉంటే మటుకు నువ్వు ధ్యానం అంటే ఏదో ఒక వస్తుంది. అంటే అలచోట గడ్డ పారేపు ఒకసారి గడ్డ పారే ఒకసారి నీళ్లు దొరుకుతాయి. కొంతమంది రోజుకో మార్చు రోజుకో మార్చు అంటే నీ మార్గంలో ఒకేసారి గడ్డపారి ఒకసారి గడ్డపారి ఇరవై గడ్డపారి వేసిన తర్వాత లోపల నీళ్లు దొరుకుతాయి. ఏదో ఒక మార్గాన్ని నీకు నచ్చిన మార్గంలో ఎన్నుకోను. నీ నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయండి. నువ్వు ఒకే పరిచోట ఇరవై చోట ఇరవై గడ్డపాటలు వస్తే లోపల నీళ్లు దొరకాలి. ఇరవై సార్లు గడ్డపాలు ఒకసారి వస్తే లోపల దండ వస్తుంది. అలాగే ఏదో ఒక మార్గాన్ని ఎందుకు నువ్వు లోపల దొరికితే లోపల నీకు జ్ఞానగాలు దొరుకుతుంది. రోజుకో పాచేయాలి నువ్వు రోజుకో మతమా రోజుకో పిచ్చ రోజుకో దేవుడా ఎవరికో టెస్ట్ పెడితే ఆ టెస్ట్ మనకు కూడా బయట బాగున్నా అనుకోకమా. ఆ శిష్యులు ఆడుకుంటే ఆ టెస్ట్ మనకు కూడా పట్టుకుంటే బాగుంటుందంటే అర్థం ఏంటి అసలు. అంటే నువ్వు ఏదో మరి నువ్వు నచ్చిన మార్గాన్ని ఎందుకో. నువ్వు భగవాన్ చెప్పింది ఏంటంటే పరిచోట పది గడ్డ మార్లు వేసి నీకు ఒక చుక్క నీళ్ళు. నువ్వు నచ్చిన మార్గాన్ని ఎందుకో, నీకు ఇష్టమైన దాన్ని ఎందుకో, నీకు అనుకూలమైన దాన్ని ఎందుకో, నీ మనసును లేబడి వేస్తూనే ఎందుకో. ఆ మార్గంలో నువ్వు ప్రయాణించింది. మా ప్రయాణం చేసిన మూలకాలం మూలం ఒక నువ్వు వెళ్ళగలవు. అక్కడేమో నీళ్లు జరుగుతాయి జ్ఞానకాలం జరుగుతుంది. నువ్వు హృదయంలో ఏదో ఒక మార్గాన్ని అన్వేషించి ఆ మార్గంలో నీ ప్రయాణం చేసి నువ్వు హృదయంలో పెడితే అక్కడ జ్ఞానకాలం జరుగుతుంది. బయటకుండా అయితే ఒకే చోట జరిగితే నీ కాదే నీళ్లు దొరుకుతాయి. ఏదో ఒక మార్గాన్ని ఎందుకో, నీ నచ్చిన మార్గాన్ని నువ్వు ప్రయాణం చేయండి. ఎక్కడ బలవంతం పెట్టిన మీరు అన్వేషణ చక్కలేదు. మీ తలకాయ మీరు ఉపయోగించుకోండి. మీ తలకాయ ఉంది కదా, నా తలకాయ ఎందుకు ఆలోచించుకోవడానికి తలవపడానికి కాదు. తలకాయ ఎందుకంటే తలవప దంగేజీలో తలవపడం కోసం కాదు, ఆలోచించుకోవడానికి తలకాయ. ఆలోచన ఏంటి తలవకుంటే దంగేజీతో సంబంధించడం. ఆలోచించుకోవడానికి తలకాయ అయితే కాళ్ళు ఎందుకు నడవడానికి, చేత ఎందుకు పని చేసుకోవడానికి, కళ్ళు ఎందుకు చూడటానికి, తలకాయ ఎందుకు ఆలోచించుకోవడానికి తలకాయ. అది దంగేజీలో ఇలా ఊపడం కాదు తలకాయ. అయితే నీకు ఏది ఇష్టమైతే అక్కడే మనస్సు లేకపోతే ఏంటి కలెక్టర్ గారికి దేవంతారు ప్రభావము. నువ్వు ఏది ఇష్టమైతే నీ ఇష్టాన్ని చూసుకో. అంటే ఇష్టం ఉంటుంది కష్టం ఉండదు. అంటే కలెక్టర్ గారు నీ మళ్ళీ ఏది ఇష్టమైతే నీ మనసుని దాని మీద నిలబెట్టండి. అలా కూడా అనుకుంటుంది, అలా కూడా అనుకుంటుంది. దానికి అంత నుంచి మనసు చెప్పేది అనేది దానికి ఏ చూపు కలుగుతుంది, ఏం చూపు కలుగుతుంది, ఏ చూపు కలుగుతుంది. అసలు మనం మనస్సు లోతులు నేర్చుకుంటూ నేర్చుకోవాలి మనం, నేర్చుకుంటూ నేర్చుకోవాలి. చేత కాకుండా చేత కాకుండా ఊరుకోకుండా నేర్చుకోవాలి, మనం తెలియకపోతే నేర్చుకోవాలి. మీ మనస్సు తరచబడి ఇవ్వండి, మీ మనస్సుకి ఏకాగ్రత ఇచ్చిపోయింది, మీ మనస్సు నిర్మలమైపోయింది, మీ మనస్సు నిశ్చలమైపోయింది, మీ మనస్సు శాంతమైపోయింది. కరెక్ట్ గారు మీకు ఏ చూపు కలిసింది, ఏ చూపు కలిగి మీరు లోపల దాన్ని తెలుస్తుంది. లోపల దాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది, నువ్వు ఎక్కడ వదిలేస్తున్నా మూలకరంతో ఎక్కడ వదిలేస్తుందో అక్కడికి తీసుకెళ్తుంది. ఏ చూపు కలగాలి, బయట చూపు అక్కడికి తీసుకెళ్ళను, బయట చూపు బయట వచ్చిన దాన్ని తీసుకెళ్తుంది, ఏ చూపు లోపల వస్తువు దాన్ని తీసుకెళ్తుంది. అంటే మీరు మనసు మరణించి మీకు ఇష్టమైన వస్తువు మీద, మీ ఇష్టమైన దేవతా పురుషులు మీద, మీ గురువు మీద, ఎవరో ఒకరు మీ ఇష్టమైన ఫేవరేట్ దాట్, మీ ఫేవరేట్ దాటిని మీ మనసు నిలబెట్టండి. అప్పుడు మనసు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. మనసు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. మనస్సు నిర్మలం మనం చేసుకోవాలి. కానీ ఆత్మ అలా కాదు, దాని స్వభావమే నిర్మలత్వం, దాని స్వభావమే నిశ్చయత్వం, దాని స్వభావమే శాంతం. మరి ఇక్కడికి వచ్చేది దల్పో ఒక కన్నాను దాటి ఇంకో కన్నాను ఫ్లైట్ అయిపో ఇక్కడికి వచ్చేది ఒక కన్నాను దాటి గంట ఒక కన్నం కొన్ని క్షణాలు వస్తారు. మనసు దగ్గరికి వచ్చేది దాన్ని శాంతం చేసుకోనట్టు, దాన్ని మీ లోతుల్లో దానికి శాంతం కలుగుతుంది, నిశ్చయం అవుతుంది. మనం ప్రయత్నం చేసి తెచ్చుకోనంటున్నారు మనసు. కానీ ఆ లోపల మనోమలం యొక్క చోచం లేదు, దాని స్వభావం దాన్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. దాని స్వభావమే నిశ్చయం, దాని స్వభావమే శాంతి, దాని స్వభావమే దయ, దాని స్వభావమే కరుణం, దాని స్వభావమే జ్ఞానం. దాని జ్ఞానం నేర్పక్కర్లేదు, దాని స్వభావమే జ్ఞానం. ఎక్కడికి అక్కడికి ఈ మనస్సు మనం ఊరం లెక్క లబ్బుతుంది, జాస్ట్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇండియా నుంచి అమెరికా వెళ్ళిపోయిన కనిపిస్తుంది, ఒక్కసారి కతికి చీకట్ నుంచి మహా వెలుతుల్లోకి వచ్చిన కనిపిస్తుంది, బాక్టిస్ట్ నైట్ నుంచి కష్టపడిన వెలుతుల్లోకి, లేక పూర్ణం పౌర్ణ రోజున ఎంత ఎంత భూమి అంతా వెళ్తుంది ఇదే పడి ఎలా విన్నెలా ఉంటుందో, అలా డాక్టర్ కతికి చీకట్ నుంచి విన్నెల్లోకి వచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుందో, ఒక్కసారి ఈ మనస్సునే గ్యాప్ దాటాను, ఒక్కసారి ఇటు నుంచి ఒక గంట వేసాను, ఆత్మ యొక్క లోని వెళ్తుంది, హృదయం యొక్క లోని వెళ్తుంది. అక్కడ నువ్వేం ప్రయత్నించలేదు, నీ ప్రయత్నంతో కానలేదు, నీ సాధన తోటి పని లేదు, నీ ఇష్టతో పని లేదు, నీ తెలివితో పని లేదు. దాని స్వభావమే నిశ్చయం, దాని స్వభావమే శాంతం. అది అతి సహజంగానే ఉంటుంది, విరళంగా సహజంగానే ఉంటుంది. అది అసహజం కాదు, అది సహజంగానే ఉంటుంది. మీ మైండ్ అసహజంగా ఉంటుంది, మీ లోపల వస్తువు సహజంగానే ఉంటుంది. మీ మైండ్ కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ లోపల వస్తే సింపుల్గా ఉంటుంది, కానీ కాంప్లికేటెడ్గా ఉంటుంది. పూర్తి ఎప్పుడు సహజంగానే ఉంటుంది, పూర్తి ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది, పూర్తి ఎప్పుడు ఏకంగానే ఉంటుంది, పూర్తి ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుంది. కానీ అవన్నీ నన్ను అనుసరించాను, కనీసం ఇంకా ప్రేమించడం కూడా మనం నేర్చుకోలేదు. అది ఉందని కూడా మాకు తెలియదు, ఆ వస్తువు బ్రహ్మ పదార్థం అక్కడ ఉందని కూడా తెలియదు. అది కొత్త కనపడితే రాయి కనపడదు, రాయి కనిపిస్తే కొత్త కనపడదు, కొత్త కనిపిస్తే రాయి కనపడదు, రాతి కనిపిస్తే కొత్త కనపడదు, పాము కనిపిస్తే తాడు కనపడదు, తాడు కనిపిస్తే పాము కనపడదు. అంత ఆత్మే మనకు కూడా ఆత్మ దృష్టి వచ్చింది అనుకోండి, అంత ఆత్మే. ఇంకా బట్ట అది బట్టకి ఉంది, అది మనసులో గొడవచ్చింది. గుణాలు ఎక్కడున్నాయి, బట్ట ఎక్కడ ఉంది, శరీరం మీద ఉంటుంది బట్ట. గుణాలు ఎక్కడుంది, మనసులో ఆత్మ దృష్టి ఉన్నది, అంత ఆత్మే. అది బట్ట కనపడదు, గుణం కనపడదు, అంత ఆత్మే. అంటే మనకి వికారాలు రాకుండా ఉంటుంది, మన ఆత్మతో చూడాలి, మనసుతో చూడకూడదు. మా ఆహారం పాడైపోవడానికి కారణం అంటే మనసుతో చూస్తుంది, దేనితో చూడాలి, ఆత్మతో చూస్తుంది. ఆత్మతో చూస్తే మనం పాడము, మనసుతో చూస్తే పాడైపోతాం. అంటే ఆత్మకి భేదాలు ఉన్నాయి, మనసుకి భేదాలు ఉన్నాయి, నిశ్చితంగా వచ్చేస్తాను. ఆ కలెక్టర్ గారిని కొన్ని వివరం అడుగుతున్నారు, కొన్ని డీటెయిల్స్ చెప్పండి. అంటే ఈ తప్ప ఇంట్లో ఈ విషయాన్ని తప్పన మాటలతో చేస్తారు, ఎవరెవరి మీరు ఒక మాటలు చేయించారు, ఆయన పొంది ఆయన పాడి పొందలేదు, పొంది పాడారు. జగన్ గారి గురించి ఒక మాటలో చూపించాడు. ఎందుకంటే ఆయన పాడి పొందలేదు, పొంది పాడారు. పాటలు పాడి జ్ఞానం సంపాదించి, జ్ఞానం సంపాదించి పాటలు పాడారు. ఎలా పాడారు, మీ మన కూడా నిండి పొంది పాలు పొందుతుందనుకోండి, ఆ పాలు పొందుతున్నప్పుడు ఏమిటి, కాలిపోతుంది, కారాలా, ఆ చిన్న కారాలను కారవండి, పుండిపోయి ఆ పుండిపోయినప్పుడు కారతాయి. అంతేకాదు మామూలుగా కారిపోవు నీళ్ళు, ఆ పుండి వచ్చినప్పుడు కారిపోతాయి. అలాగే త్యాగరాజు కూడా అనిపించాడు జ్ఞానం, ఆ భర్త అనిపించాడు, అనిపించి మరి కట్టాడు పాటలు పెట్టాడు, అది జ్ఞానం పెట్టుకోవాలి. ఇప్పుడు దండం వేస్తాడని చెప్పడం కాదు, దళ్ళ బిల్లు కాదండి, పుండి వేస్తుంది దండ ఎప్పుడు కొడతాడు అది కాదు. అది అనిపించి ఆనందం పాటల రూపంలో వచ్చింది, అందుకని మార్కెట్ సంగీతం కాదండి. మనకు ఆనందం లేదు కాబట్టి ఎక్కడికైనా దుఃఖాన్ని తప్పుతా ఉంటాం, ఆ ఇంటికి వెళ్ళి దుఃఖాన్ని బయట పెట్టి వస్తాం. మన దగ్గర ఆనందం లేదు కనుక ఆనందాన్ని ఎక్కడ తప్పుతాం, దుఃఖం ఉంది కాబట్టి దుఃఖాన్ని తప్పుకొస్తాం. ఒకవేళ ఇప్పుడైనా మనకు ఆనందం వచ్చిందనుకో ఆనందం మనం అనుభవిస్తాం కానీ తప్పకుండా ఆనందం. ఈ జ్ఞానులు ఎవరు మహాజ్ఞానులు ఎవరు చెప్పాలని చెప్పడం కాదు, అది పొంగి పొంగి పాడు పొంగినట్టు పొంగితే ఆ కుండని ఆ కుండ నిండిన తర్వాత కూడా కిందకి రావటం, అలాగే అనుభవించి అనుభవించి ఉదయం పొంగిపోయి బయటికి కట్టారు. మరి అంతకం పాటలు పాడాలని పాటలు కాదు, రాయాలని రాయటం కాదు, మాట్లాడాలని మాట్లాడుతుంటారు. ఆ కలెక్టర్ గారు ఏదో మొత్తం మీద సంవత్సరం పూర్తిగా సంతృప్తిపడకపోయినా భగవాన్ చెప్పింది కొంత సంతృప్తిపడ్డారు. ఇంకో కలెక్టర్ గారు ప్రారంభించారు, ఇంకొక ఇద్దరు వచ్చారు కదా. ఇంకో కలెక్టర్ గారు ఏమంటారంటే ప్రాపంచిక హోదాలో మూడు ఉన్నాం మేము, మాకు లోకం గొడవలు ఎక్కువ, లోకానికి దగ్గరగా ఉన్నాం, భగవంతుడికి దూరంగా ఉన్నాం, మాకు లోకం గొడవలు ఎక్కువ, లోకంతో దగ్గరగా ఉంటున్నాం, మాకు వంటి మాది ఒక బాధ పోయింది సుఖంగా ఉంటే సుఖం ఇంకో బాధ వచ్చేస్తాండి, ఒక చదువు పోయిందంటే ఇంకో చదువు వస్తాం, ఒక అప్పు తీరిగంటే ఇంకో అప్పు వచ్చేస్తాం, ఏదో అప్పు తీర్చేసామంటే ఇంకో అప్పు వచ్చేస్తాం, ఈ కోళ్ళ కూడా ఏదో పోయి ఆ కోళ్ళ పట్టుకుంటాము. కొన్ని ఎంతా ఉంటారు ఈ మధ్య తలకాయ పూర్తి తగ్గిపోయిన కల్పించి పడాలి ప్రారంభించి. అదే ఇప్పుడు కలెక్టర్ గారు ఏమంటారంటే ఒక బాధ పోయింది ఇంకా సుఖపడొచ్చామనుకుంటే ఇంకో బాధ వస్తామండి, ఒక బాధ పోయింది సుఖపడొచ్చామనుకుంటే ఆ బాధ పోయింది ఇంకో బాధ వస్తాండి, ఒక వేళ పోయింది ఇంకో వేళ వస్తాడు, ఏదో ఈ టెన్షన్ పోయింది ఇంకా గొడవ ఏదైపోయింది అనుకుంటే కొత్త టెన్షన్ ఇంకో వస్తుంది. అసలు ఇంకోటి మనస్సు నుంచి గొడవలు తప్ప మనస్సు టెన్స్ వస్తుంది, వెంటనే కూర్చొని వాసన వస్తాను వాసన వస్తున్నాను వాసన రాకే ఏం చేస్తుంది, అంటే పెద్దనే కూర్చొని వాసన వస్తాను వాసన వస్తాను టెన్స్ తప్ప మనం తప్ప మందే తప్ప. అదే మనసు నుంచి పెట్టకపోతే ఈ గొడవలు ఏమో వస్తూ ఉంటాయి, టెన్షన్ కాబట్టి ఇంకో టెన్షన్, ఆ టెన్షన్ కాబట్టి ఇంకో టెన్షన్, ఏదో గొడవలు వస్తూనే ఉంటాయి. ఒక బాధ పోయిన తర్వాత ఇంకో బాధ, ఒక ఎద పోయిన తర్వాత ఇంకో ఎద, ఒక టెన్షన్ పోయాక ఇంకో టెన్షన్. కొంతమంది అంటారు మా బాధలో ఏమేమి ఏం లేదని గొడవ లేదంటే బాధ ఉన్నాను, ఎవరో వస్తారు అది జడ్జిమెంట్ ఉంటాడు, అది పట్టుకుంటాడు నుంచి చూసి మళ్ళీ మా ముందు బాధ వెళ్ళిపోతూ ఉంటారు, లేదా అమ్మాయి తిరిగి వేస్తారు, వాడు ఆ సుబ్బాయిలు వస్తాడు అక్కడి నుంచి ఎవరో అది ఆడు వచ్చి తీసుకొస్తాడు. పెళ్ళి అయిపోయిన స్వప్నంగా ఉందని వీళ్ళు పెళ్ళి వచ్చేసి వచ్చాడు, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా మన అమ్మాయి పెళ్ళి అయిపోయిన స్వప్నం ఉంటాడు, ఆడు సుబ్బాయి అయ్యాడు వచ్చేవాడు ఎవరు సుఖపడ్డా, ఏదో పెళ్ళిళ్ళు అయిపోయి సుఖపడ్డా అంటే అది వచ్చి తీసుకొట్టుకుంటున్నారు, ఎవరు తప్పింది ఎవరు పెట్టి మీ కేటాల్లో వచ్చేస్తున్నాను. మీ అమ్మాయి పెళ్లి చేశారనుకోండి దాన్ని పెళ్లి అయిపోయిన సుఖపడ్డా అంటే అది అక్కడ పేచికి పెట్టడం, నాకు మోటార్ సైకిల్ పెట్టలేదు, నాకు చిన్న కారు కొనివ్వలేదు, నాకు చిన్న కారు కొనివ్వండి మీ అమ్మాయిని ఇంటి పంపేస్తాను అంటాడు, అది చిన్న కారు కొనివ్వాలి అడుగు వచ్చేవాడు ఎవరు లేదు. మన ఎవరికి భూమి ఇచ్చిపెట్టాలని లేదు, భగవంతుడు ఏం చేశాడంటే మనం ఎలాగా ఖాళీ చేయమని సాగులు పెట్టాడు, లేదా ఎవరు కానీ బీమారాన్ని ఎవరైనా ఖాళీ చేస్తాడండి, అది ఎవరో ఖాళీ చేయడం సాగు పెట్టాడు, ఆ సాగు మనం బయటకు రాకపోతాము, సాగు బలమించాలి, సాగు పెట్టాలంటే ఎవరో ఖాళీ చేయడు. అలా కృష్ణుడు ఏం చేశాడు, జనాన్ని ఎలా కాకున్నాడు, కృష్ణ పెట్టాడు అందరూ పలకాయలు అందరినీ రమ్మన్నాడు, ఆ పలకాయలు ఇంటింటికి చంపడానికి అవసరం తీసి భారతీయ దానికి ఇంటింటికి ఎంతమంది చంపుతాను ఎంతమంది చెప్పిన చోట ఫోన్ చేస్తాను కృష్ణుడు యుద్ధం చేసి యుద్ధం చేస్తున్నాడు మన తల్లిదండ్రులు, పురుషులు ఎవరు యుద్ధం చేసి ఎవరు తగ్గుతారు అని చచ్చి వస్తుంటారు, ఒక యుద్ధం చేయడానికి ఎవరు ఎవరు తగ్గుతారనుకుంటున్నా సావస్తూ చస్తారు, ఇందులో వాళ్ళ కష్టలో ఉన్నాము వాళ్ళు యుద్ధం చేయకపోయినా చచ్చిపోతారు, వాళ్ళు చంపేసి ఫోన్ పెట్టుకుంటారు, నువ్వు చేసి రాణించడు దాన్ని నాది గౌరవించు. ఇప్పుడు మనకైనా ఇంకా ఇద్దరు మన వల్ల పని ఏంటంటే కథ ఎవరు చేస్తున్నాడు, ఈశ్వరుడు చేస్తున్నాడు, కత్తి రాజులే అది చేసి ఆయన గౌరవం వచ్చాడు మనకు, మన ఎందుకు గౌరవం వచ్చినా మనకు మనం చేస్తున్నాము మనం అనుకుంటున్నాం కాబట్టి మనం గౌరవం వచ్చేసినాడు. ఇది మాయ, ఇక్కడ మీరు కత్తి రాజ్యాన్ని చదువుతాం కానీ ఆ కత్తి ఈశ్వరుడు, ఈశ్వరుని రాజ్యం అనుసరించి ఇది జరుగుతానని మనం మర్చిపోతున్నాం, మన తెలుగు పెట్టలేదు ఏమి జరగదు, మన తెలుగు పెట్టలేదు భగవంతుడు సంక్రమంతో మనం రాజు పడవలసిందే ఈశ్వరుని నా ఇష్టం. ఇవాళ నేను చదివిన ఎక్సలెంట్ అయింది అందరినీ ఎందుకు ఉన్నారు మనం అందరం నుంచి చచ్చిపోయాం, ఏదో ఇద్దరిలోనే నీటిలో కలిసిపోయారు, అందులో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు, అది తెలుగు ఏముంది, అదే పచ్చి రాజ్యం ఏమి చదువుతున్నాం, అది మంత్రి పట్ట అది ఇంటి మన ఇంటికి పట్టడం లేదు, పట్టితే పెట్టడం నచ్చేస్తుంది. ఇప్పుడు కలెక్టర్ గారు అడుగుతారంటే ఈ బాధ పోయిందంటే ఇంకో బాధ వస్తుందంటే వ్యక్తిగతంగా వస్తాయి జిల్లా పరంగా వస్తుంది, ఒక బాధ తప్పించి ఇంకో బాధ, ఒక బాధ తప్పించి ఇంకో బాధ, ఒక వెల తప్పించి ఇంకో జపం, దాన్ని తప్పించుకోలేకపోతున్నాం. ಅಂತ ಎಲ್ಲಾಗಂತೆ ಇದು ಭಗವಾನ್ ವಿಚಾರಣೆ ಮಾಡ್ತೀನಿ ಆ ಕಲೆಕ್ಟರ್ಗಳಿಗೆ ಕಲೆಕ್ಟರ್ ಭಗವಂತನ ಒಡಲು ಕೊಡನಾಡನ್ನು ವಿಶ್ವಸಿಂಚಂದ್ರೆ ಅಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಂದ್ರೆ ನೀವು ಎವರ ಸದ್ವಿಚಾರಣೆ ನಾನು ಹೇಳಿದ ಚೆಪ್ಪರೆ ನಿಮ್ಗೆ ಹೇಳಿದ ಚೆಪ್ಪಾರೆ ನೀವು ಏನ್ ಚೆಪ್ಪಾರಂದ್ರೆ ಭಗವಂತನ ಒಡಲು ಒಂದಾಡನ್ನು ನೀವು ವಿಶ್ವಸಿಂಚಂದ್ರೆ ನಮ್ಮಂಟ ಭಗವಂತನ ಒಂದಾಡನೇ ಒಂದು ನಿರ್ಣಯ ಅಂತಂದ್ರೆ ಬಂದು ನಂಬಿಕೊಂಡು ಅದಾದ್ರೆ ವಾಡ್ತಾಡಿ ಮೀಕು ಅನುಭವಗಳು ತೊಗೊಳಕದಾ ಒಂದಾಡು ಒಂದಾಡನ ಮೀದ ಅರ್ಥ ಕೊಟ್ಟಾಡ ಇಲ್ಲ ಕದಾ ವಾಡ್ತಾಡಿ ಮೀಕು ಅನುಭವಗಳು ಇಲ್ಲ ಕದಾ ಅನುಭವಗಳು ತೊಗೊಳಂಟೇ ಒಂದು ಪ್ರಾರ್ಥಿಸಿ ಯಾಕೆ ಅರ್ಥ ಚೇಸ್ಕೊಂಡು ಭಗವಂತ ಒಂದಾಡನು ನಮ್ಮನ್ನು ಮುಂದೆ ಇದು ನಮ್ಮ ಸರಿಯಾದ ಮುಂದೆ ಸರಿಪಾದ್ರೆ ವಾಡ್ತಾಡಿ ಮೀಕು ಕನೆಕ್ಷನ್ ಉಂಟಾಗ ಬ್ರಹ್ಮಿ ಇಂದಿನ ಚಂದ್ರಿಕೆಗಳು ಇಂಜಿನಿಯರ್ ಬಾಕಿ ನಾನು ಬಿಟ್ಟು ಅಕ್ಕಡ ಉಂಟು ಅದೇ ಭಗವಂತನ ಜಗ್ಗಿ ಇದು ಮುಂತ ಸರಿಪಡ್ತೀನಿ ವಾಡ್ತೋಟ ಅನುಬಂಧನ ಕೊದರಾಳು ವಾಡ್ತೋಟಿ ಅನುಬಂಧನ ಕೊದರಾಳು మన అందరూ పెద్ద చట్టం బిగ్గెస్ చేయడానికి భగవంతుడు మన చట్టాలు అందరూ పెద్ద చట్టం భగవంతుడు ఆ పెద్ద చట్టాన్ని మర్చిపోతున్నాం మనం భగవంతుడు మన అందరికీ పెద్ద చట్టం ఆ చట్టం మనకు అంతర్యామగా ఉన్నాడు ఎలా ఉన్నాడు మన శరీరం కంటే మన మనస్సు కంటే మన ప్రాణం కంటే అత్యంత సమీపంలో ఉన్నాడు భగవంతుడు వాడు ఒకడు ఉన్నాడు ఉన్నాడని భగవంతుడు వాడు ఒకడు ఉన్నాడు ఇంతే సరిపోదు వాడి మీద మీరు నమ్మాలి వాడిని ప్రశ్ని వాడిని ఇంతే సరిపోదు వాడిని మీరు నమ్మాలి నమ్మితే సరిపోతున్న వాటితో మీకు అనుభవం ఉండాలి అనుభవం ఉండడానికి మీ ప్రార్థన భగవంతుడు మీరు ప్రార్థన చేస్తే భగవంతుడిని మీరు ధ్యానం చేస్తుంటే భగవంతుడితో మీరు అనుబంధం కలుగుతుంది అప్పుడు అది ఏమవుతుంది ఆయన జవి మీద ఆపరేట్ చేయడం కారణం మీరు ఆపరేషన్ దగ్గరికి వెళ్ళాలి కదా ఆపరేషన్ దగ్గరికి వెళ్ళకుండా పారిపోయి డాక్టర్ ఏం చేస్తాడు భగవంతుడు వాడు అవునున్నాడు మీరు నమ్మకపోయినా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి నమ్మండి ఉన్నాడు కాబట్టి నమ్మకే సరిపోతుందే నమ్మకే సరిపోదు వాడితో మీకు అనుబంధం ఉండాలి వాడితో మీకు అనుబంధం ఉండాలి ఏ మిత్రులు అనుకోండి మిత్రులకు దూరంగా ఉంటే వేయాలంటే మిత్రులకు చెప్తే వేడి తగ్గుతుంది చలి వేడి వేడి మనం తగ్గుతుంది చలి తగ్గుతుంది అదే భగవంతుడైన కూడా ఒకడు ఉన్నాడు భగవంతుడైన కూడా ఒకడు ఉన్నాడు వాడిని నమ్మండి నమ్మకే సరిపోదు వాడితో అనుబంధం పెట్టుకోవాలి అనుబంధం శ్రద్ధల ద్వారా ధ్యానం ద్వారా భగవంతుని స్మరించడం ద్వారా అరుణాచల మనసు స్మరించేవాళ్ళ ఆ స్మరణ కూడా ఒకటి భగవంతుడితో మనకు అనుబంధం చేపించింది ఏది ధ్యానము మూడు ప్రార్థన మూడు స్మరణ ఈ రకంగా ఏదో రకంగా ఏదో మార్గంలో మీరు భగవంతుడితో మీరు అనుబంధం పెట్టుకోండి అనుబంధం పెట్టుకుంటే మనసు మనసు వ్యదలు వచ్చినా వ్యదల కింద మీకు కనపడదు కష్టం వచ్చినా కష్టం కిందే కనపడదు బుద్ధి కూడా అలాగా ఉంటుంది మీరు ఎంత కష్టం వచ్చినా మీ సుఖం అది పాటు చేయదు దేనివల్ల ఈశ్వరుడికి దయ నేను ఆపరేట్ అవుతాను లోపల మీరు ఏసీ జరిగి కూర్చున్నారు మీ బయట ఎంత లేటుగా ఉంటే మీకు నష్టం ఏంటి కాదు భూమి కాలిపోతానికి మీకు నష్టం ఏంటి మీరు చెప్పిన చెప్పి వెళ్ళిపోతానికని అలాగే ఎన్ని కష్టాలు రాని ఎన్ని వెదలు రాని ఆ ఈశ్వరుడితో నేను అనుభవం పెట్టుకున్నప్పుడు ఆయన దయ మీ మీద ఆపరేట్ చేసినప్పుడు వెదలు ఎదగా ఉండదు కష్టం కష్టంగానే కూడా ఉండదు మీ దుఃఖం ఉంటా సుఖమంటే మారిపోయాను మీ దుఃఖం అంటే ఎలా మారిపోతుంది సుఖంగా మారిపోతుంది మీ అప్పు అంటే గడవ కింద మారిపోతుంది కష్టమైన మీ కష్టమైన మీకు బండి కష్టం బండి కష్టం ఎలా మారిపోతుంది ఈశ్వరుడు అనుబంధంలో సుఖం బండి సుఖంగా మారిపోతుంది అప్పు తీరిపోవడం కాదు లేవలోకి వచ్చేస్తారు ఈశ్వరుడు ఇప్పుడు పుట్టిన ధైర్యం వర్షింపజేస్తాడు ఆయన కర్ణ చూపిస్తాడు ఆయన ధైర్యం చూపిస్తాడు అక్షరం మన మనలో రమణ మహర్షి గారు చెప్పింది ఆ క్రింద గతిని మాన్పిస్తాడు ఆ క్రింది గతిని మాన్పు అరుణాచల అంటాడు కదండి ఆ క్రిందికి ఆ గతి క్రింది గతిని మాన్పు అరుణాచల అంటే జయలక్షణాన్ని బాగుంటాడు ఆయన ఈశ్వరాను బ్రహ్మ లేకపోతే మన జీవలక్షణాలు నశించు జీవలక్షణాలను నశిస్తే కానీ జీవులకు బుద్ధి పోదు జీవలక్షణాలు నశిస్తేనే జీవుడు నశిస్తాడు మనకి సౌహృదయం కలగడానికైనా ఈశ్వర అనుగ్రహం లేకపోతే కలగదు ఈశ్వర అనుగ్రహం మనం కలగడానికే మన యోగ్యతను పెంచుకోవాలి అర్హతను పెంచుకోవాలి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ హరిహర స్వరూపుణి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి